ప్రభునామంలో కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి ఈ సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క మాట మీతో పాటు నేను కూడా వింటూ నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించాలని ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా విశ్వాసంతో స్థిరంగా నిలబడదాం. మనం 5BX సిరీస్లో దేవుని కొరకు పరిచర్యకు ఆసక్తి కలిగి ఎదుర్కోవట లేక సిద్ధపడుట అనేటువంటి అంశాలని మనం నేర్చుకుంటున్నాం. ప్రభు కొరకు, ప్రభు పని కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుని యొక్క ఆలోచనలో ఈ రకమైనటువంటి నిబంధన ఎవరెవరికి ఏర్పాటు చేయబడింది అని అంటే ప్రతి ఒక్కరూ మీకు పిలుపుందా అని అడుగుతున్నారు. ఇక్కడ పిలుపుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలిచాడు సర్వలోకానికి సర్వసృష్టికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటిస్తూ వారిని శిష్యులుగా చేయమని. శిష్యులుగా ఎలా చేయాలి అనే విషయం బైబిల్ చాలా శిష్యుడు ఎలా ఉంటాడో నేర్పించింది. మొదటిగా శిష్యరికం అనేది ఒక కాపరి క్రింద పని జరగాలి, ఒక కాపరి నేతృత్వంలో జరగాలి. వారిని ఆయా పనుల కొరకు ఏర్పాటు చేయబడినట్లు మనం దేవుని పరిచర్ చేయటం, ప్రజల పరిచర్ చేయటం, మందిర పరిచర్ చేయటం, లోకానికి పరిచర్ చేయటం నేర్చుకున్నాం. దీనిలో ఈరోజు మరి 35 అంశాలను మనం గడిచిన వారంలో, అంటే నిన్న నేను మనం నేర్చుకున్నాం 35 విషయాలలో సేవకుడిగా ఒక విశ్వాసి ఏ స్థాయిలో మరి పరిచర్ కొరకు సిద్ధపడతాడు అనే అంశాలు మనం చాలా స్పష్టంగానే వెళ్ళాం. ఇప్పుడు మరికొన్ని విషయాలని దేవుని యొక్క మాట లోపలికి వెళ్ళటానికి సిద్ధపడదాం. ఈ దినము ఒక ఆశ్చర్యకరమైన శుభార్త మనం అందరికీ ఏంటంటే, మీరు పరిచర్య చేయటానికి వచ్చారో లేక మీరు కూర్చుని వినే బ్యాచ్లో ఉండిపోతారో అనే విషయం తేల్చుకోవటానికి చక్కటి సవాలు. చాలా చక్కటి విషయాలలో అన్ని వివరణలు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వమని చెప్తూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకని నేను నేర్చుకున్నటువంటి అన్ని విషయాలను పరిశుద్ధాత్మ ద్వారా అన్ని వివరణలను మీకు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 11వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను, గమనించండి. Acts 11:26 అపొస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? శిష్యుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆ పై వచనాలన్నీ మీరు చదువుతున్నప్పుడు 11వ అధ్యాయము పేతురు తన జరిగిన విషయాన్ని చూస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ ప్రభు యొక్క మాట అంత్యోకయలో మొట్టమొదటి సంఘం ఏర్పడిన తర్వాత 19వ వచనంలో స్టెఫన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులు తప్ప మరెవ్వరికీ వాక్యం బోధించలేదు, కానీ చాలా ఊర్లు తిరిగారని ఉంది. ఆ తరువాత వాళ్ళు ఒక సంవత్సరం పాటు వారికి ప్రభు తోడుగా ఉండడం, వాళ్ళందరూ ప్రభు వైపు తిప్పడం, ఆ త్రిప్పిన వారి బ్రతుకులు చూపించిన తర్వాత వీళ్ళు క్రైస్తవులు అని పేరు పెట్టడం జరిగిందన్న విషయం మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఈ రకమైనటువంటి పరిచర్య అంటే ఒక సంవత్సర కాలం వారందరూ కూడా కలిసి ఉండి దేవునికి ఇష్టమైనటువంటి ఒక సహవాసంగా ఏర్పడి, ఒక కుటుంబంగా ఏర్పడి, ఒక సమాజంగా ఏర్పడి, ఒక శరీరంగా ఏర్పడి ఎలాగైతే వారు క్రైస్తవులు అని పిలిపించబడ్డారో మన జీవితాలలో మనము ఆ స్థాయి క్రైస్తవ్యపు పిలుపు లేక క్రీస్తు సంబంధమైన పిలుపును మనం కలిగి ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఈరోజు మరికొంచెం విషయాలను లోపలికి తీసుకుని వెళ్ళే ముందుగా మీ హృదయాలలో దేవుని స్వరం వినటానికి మీరు అవకాశం ఇవ్వండి. ఆలివ్ గ్రీన్ చెప్పేటువంటి మాటలు పక్కకు పెట్టండి. ఇప్పుడు వరకు మీరు విన్న మాటలన్నింటినీ పక్కకు పెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీతో చెప్తున్నటువంటి విషయాలను మీరు గుర్తించడం ప్రారంభించకపోతే ఎప్పటికీ కూడా దేవుని స్వరం వినపడకుండా మిమ్మల్ని అపవాది స్వరం వినిపిస్తుంది. అంటే దేవుని స్వరానికి అపవాది స్వరానికి మధ్యలో తేడాన్ని చాలామంది గమనించలేని వారుగా మారిపోతాం. అది చాలా ప్రమాదకరమైన విషయం, రైట్? ఇప్పుడు నేను ఒక్కొక్క విషయాన్ని మిమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను, గమనించండి. నెమ్మదిగా క్రమంగా ఎవరైతే దేవుని మందిరంలోనికి వస్తారో వారిని ఫస్ట్ ఏం చేయాలంటే వారి ప్రవర్తన అనేకులకు మాదిరిగా ఉందో లేదో సరిచేయాలి. ఒకవేళ గమనించండి, ఎవరైతే దేవుని మందిరంలోకి వస్తారో విశ్వాసులుగా వస్తారు, శిష్యులుగా మారుతారు, నాయకులుగా ఎదుగుతారు, క్రమం కలిగిన దేవుని పరిచర్యకు పిలువబడతారు. ఈ 4 స్టెప్స్లో విశ్వాసిగా ఉండేటువంటి వ్యక్తిని ప్రారంభం నుంచి కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వారికి ప్రవర్తనను సరిచేయాలి, ఇతరులకు మాదిరిగా ఉండగలిగేటువంటి ఉపదేశముల చేత సంఘాన్ని సిద్ధపరచాలి నాయకుడు అనేవాడు. ఎంతసేపు వాళ్ళని ఆశీర్వదించడం ఎలా, మీరు బలం తెచ్చుకోవటం ఎలా, మీరు స్వస్థత పొందటం ఎలా, విశ్వాసంతో ఉండడం ఎలా, నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో నుంచి తెచ్చుకోవటం ఎలా, ఈ విషయాలు బోధించకూడదు. వాడి ప్రవర్తన, వాడి నైతికత, వాడి విలువలు కలిగిన జీవితం, వాడి ప్రార్థనా జీవితం మాత్రమే దేవునికి మహిమకరంగా ఉండేలాగా, అన్యజనులకు మాదిరిగా ఉండేలాగా, ఒక సంవత్సర కాలం వాళ్ళు చేసినటువంటి ఆ సంఘ సహవాసంలో పెరిగినటువంటి పద్ధతిని మనము నేర్పించాలి. ఈ రకమైనటువంటి బోధతో మొట్టమొదటిగా నెమ్మదిగా నేర్పించాలి, క్రమంగా నేర్పించాలి. ఇక్కడ గమనించండి, మొదటి రోజు అన్నప్రాసన రోజు ఆవకాయ అంటే పిల్లడు చస్తాడు అలా కాదు. అంటే తన గొర్రెలు, మందలు, పిల్లలు ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. యాకోబు అంటాడు, అవి నడవగలిగిన శక్తి కొలది నేను నడిపించుకుంటూ వస్తాను పద అంటాడు. దీనికి పెద్ద ఆత్మీయార్థాలు ఏం తీయక్కర్లేదు, కానీ గొర్రె పిల్లలు చిన్నవి లే ఎక్కువ దూరం నడవలేవు కాబట్టి అలా నడవగలిగినంత రెస్ట్ ఇస్తూ తీసుకుని వెళ్ళటం అనేది కాపరి ధర్మం. నీ జీవితంలో కూడా సంఘములో కాపరిగా ఉండేటప్పుడు నువ్వు గొర్రెలకు కాపరి పోలికను తెచ్చుకోకండి. గొర్రెల కాపరి అనే పోలిక ఉపమాన రీతిగా వాడబడిన ఒక చక్కటి ఎంచదగినటువంటి లక్షణాలు కలిగినవి. అంతేగాని గొర్రెలు అనే పదాన్ని మనం లోకల్గా వాడుకునేటువంటి జంతువులతో మనుషులను పోల్చుకోవటం అనేది కాదు, లక్షణాలు వాటికి వీటికి సమపోలి ఉంటాయి కాబట్టి అనే విషయాన్ని గమనించి గొర్రెల ప్రధాన కాపరి అనే విషయాన్ని మనం వాడుకోవాలి. అయితే చాలా నెమ్మదిగా నేర్పించాలి, క్రమంగా నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, ప్రవర్తన విషయం నేర్పించాలి, అనేకులకు మాదిరిగా నేర్పించడం అనేది మొదటి ధర్మం. ఈ విషయంలో ఒకవేళ సంఘమే కనుక ఫెయిల్ అయిందనుకోండి, ఆ సంఘము శిష్యత్వాన్ని తయారు చేయలేదు, ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరాన్ని అభివృద్ధి పరచలేదు, ఆ సంఘము క్రీస్తు యొక్క యాజమాన్యం క్రింద నడిపించబడటానికి సిద్ధపరచలేదు, ఎప్పటికీ సిద్ధపరచలేదు. ఈరోజుకి అనేక మరుగుజ్జు సంఘాలు వ్యంధత్వం కలిగిన, అంటే పిల్లలు ఈనని గొడ్రాలు సంఘాలు, ఎదగని పరిపూర్ణతగా రాని మాంద్యము కలిగినటువంటి సంఘాలు, హ్యాండిక్యాప్డ్ చర్చెస్ లక్షలకు ఉండడానికి కారణం ఏంటంటే ఇదే విషయం. అంటే సంఘాన్ని అయితే కృపలో విపరీతమైనటువంటి హైపర్ గ్రేస్లో పెంచడం, లేకపోతే విపరీతమైన ధర్మశాస్త్ర సంఖ్యల కింద పెంచేయటం. నువ్వు నాకు తెలియకుండా వెళ్ళడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం మీకు ఎక్కడికైనా వెళ్ళిపోయి పర్వాలేదు, వెచ్చలు విడతాను. హైపర్ గ్రేస్కి అండర్ గ్రేస్కి మధ్యలో నిలబడకుండా కాపరి దేవుని వాక్యం యొక్క క్రమశిక్షణను తీసుకోవటానికి కుదరదు, జాగ్రత్తగా గమనించండి. రెండవది, సేవకుడిగా ఎదుగుతున్నటువంటి, విశ్వాసిగా ఎదుగుతున్నటువంటి, నాయకుడిగా ఎదగాల్సినటువంటి ఆ భారము కలిగినటువంటి సంఘ పరిచర్య నిమిత్తమై ఏర్పాటు చేయవలసినటువంటి ఆ పరిచర్య కొరకు ఆసక్తి ఎక్కడికి తీసుకురావాలంటే, రెండవది, ప్రతి వ్యక్తిలో ధనాపేక్ష ఉండకుండా చూడాలి. ధనాపేక్ష, రెండవది సుఖాపేక్ష, మూడవది పదవీకాంక్ష, ఈ మూడు కూడా కనపడకూడదు. ఎవరికైనా ఉంటే ఈ మూడింటి ముందు సరిచేయాలి. అయితే ఈ రకమైన లేని పద్ధతుల్లో ఉండేటువంటి వారు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళకి అసూయి పుట్టిస్తారు. గమనిస్తున్నారా, ఇవి ఉండకూడదు, ఇవి లేకుండా ఉండేవాళ్ళు మిగిలిన ప్రజలకి అసూయి పుట్టిస్తారు. అంటే ఈయన ఎలాగ ఉంటాడండి బాబు, అసలు ఏం కోరుకోడండి, అయ్యి బాబు ఆయనలాగా ఉండాలనిపిస్తుంది కానీ కష్టమండి, ఉండలేమండి, అసూయి వస్తుంది. వాళ్ళు చేసే పనులు చాలా స్టాండర్డ్గా ఉంటాయి, అసలు ఎక్కడా కూడా వాళ్ళు ధనాపేక్ష కనపరచరు. ధనం అవసరమే, కానీ ధన ఆపేక్ష అనవసరం. ధనాపేక్ష కీడులకు మూలం, ధనం కీడులకు మూలం కాదు. దాన్ని ఎక్కువగా ఆశించడం, దాన్ని ఎక్కువగా సంపాదించాలనుకోవడం, ఎక్కువ దాయగోలనుకోవడం అది నష్టాన్ని కలిగిస్తుంది. సో ఆ ధనాపేక్ష ఎప్పుడు కూడా పరిచర్యలో ఉండడానికి వీల్లేదు. ఇది మొదట విశ్వాసికి నేర్పించాలి, శిష్యునికి నేర్పించాలి, నాయకునికి నేర్పించాలి, కాపరి కలిగి ఉండాలి. ఇది లేకపోతే కాపరిలో ఉండే లక్షణాలు నెక్స్ట్ జనరేషన్కి వస్తాయి, నాయకునికి శిష్యునికి విశ్వాసికి వస్తాయి. నాయకునికే కనుక ఈ మూడు లక్షణాలలో కనుక ఒక చక్కటి దృఢ నిశ్చయత కలిగినటువంటి జీవితం కనుక లేదనుకోండి, డెఫినెట్గా ఆ మనిషి తన సక్సెసివ్ మినిస్ట్రీస్లో ఫెయిల్ అయిపోతాడు. అతడు దేవుని పరిచర్య కొరకు నాయకుల్ని సిద్ధపరచలేడు, నాయకత్వం కొరకు సిద్ధపాటు కలిగినటువంటి స్థాయిలో సంఘం కూడా లేపబడదు, పెంచబడదు, అది ప్రమాదం. సుఖాపేక్ష, ఎప్పుడూ కూడా సుఖానికి సంబంధించినటువంటి విషయాలలో ఏ కాపరి, ఏ విశ్వాసి, ఏ సేవకుడు, ఏ నాయకుడు సుఖం పొందటానికి ఇష్టపడకూడదు, సుఖం పొందటానికి సిద్ధపడకూడదు. ఎందుకంటే నిత్యత్వంలో నిత్య సుఖంలో ఉంటావు కదా నువ్వు, కాబట్టి తాత్కాలికమైనటువంటి ఈ ప్రదేశపు పరిస్థితుల్ని శ్రమగానే మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ప్లెజర్ఫుల్ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ నీ అర్హతకు మించి ఒక్కొక్క సందర్భంలో దేవుని కృపను బట్టి నీకేమైనా ఇస్తే దెన్ యూ కెన్ ఎంజాయ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేస్తున్నాను అని రాక పరిస్థితికి వెళితే మాత్రం అక్కడ నువ్వు దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనేది ఇది చాలా ప్రమాదం. ఇంతంత ప్రమాదం కాదు. అంటే ఉదాహరణకు ఒక మాట చెప్పాలి మీకు, ఒక సందర్భంలో నేను వివాహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు, గెస్ట్ హౌస్ కాదు సమ్ లాడ్జ్ ఏదో ఇచ్చారు. లాడ్జ్ ఇచ్చి పాస్టర్ గారు మీరు నైట్ ఇక్కడ ఉండండి, సో దట్ రేపు మార్నింగ్ మీరు వచ్చి ఆ కార్యక్రమం చేసుకోవాలనేసి. నేను ఆ రూమ్లోకి ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు కలిసిన ఆయన. ఆయన అడిగాను, ఎంత సార్ దీనికి రూమ్ రెంట్ ఎంత అండి అని అంటే ఆయన 5,000 రూపీస్ ఎంత చెప్పాడు. ఒళ్ళు వణికిపోయింది, గజగజలు ఆడిపోయాను. 5,000 రూపాయలు ఒక రూ పూటకి ఖర్చు పెడుతున్నారా నా కోసం, అమ్మో ఇది నేను ఖర్చు పెట్టకూడదు అనేసి నేను వెంటనే ఇంకేమన్నా రూమ్స్ ఉన్నాయంటే ఆయన ఏం లేవన్నాడు. ఈ దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయంటే అన్ని పెళ్ళిళ్ళ సీజన్ అండి, ఎక్కడా ఖాళీ లేదు. పుడుకోటానికి ఖాళీ లేనంత మెత్తటి పరుపులు, ఆ రూమ్ అంతా చాలా పెద్దగా ఏసీతో చాలా లావిష్గా, అసలు కొద్ది నిమిషాల సేపు ఆ ప్రదేశంలో కూర్చోటానికి అస్సలు మనస్కరించలేదు. అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బా మీ రూమ్ చాలా బాగుందనియా అని చెప్పి ఆ పరుపు మీద కూర్చొని సుఖపడుతుంటే నాకేమో లోపల ఏడుపు వస్తుంది, బయటికి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఇంకో దిక్కు లేదు. పోనీ ఇంకక్కడి నుంచి ఎవరైనా ఇంటికి వెళ్ళిపోదామనంటే తెల్లవారిపోయిన టైం కల్లా ఆ కార్యక్రమానికి అది ఎవరి పెళ్ళో కాదు హరదీప్ పెళ్ళే, విజయవాడలో జరిగిన సంఘటన. ఎందుకంటే అది ఎంత కష్టమైపోయిందంటే నాకు చాలా నలిగిపోయాను. ఆ తల్లిదండ్రులుగా వాళ్ళకి ఏంటంటే అన్న వచ్చాడు, అన్నకి మేము ఇబ్బంది పడకూడదు, అన్నీ కను జాగ్రత్తగా చూడాలి అనేది వాళ్ళిద్దరు వైపు ఝాన్సీ సైడ్ నుంచి హర్దీప్ సైడ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక మంచి ఆలోచన. వాళ్ళ ఆలోచన మంచిదే కానీ నేను సుఖాన్ని పొందుకోవటానికి నేను ఎక్కడ దానికి ఎంజాయ్ చేసేస్తానేమో అనేటువంటి భయం. అంటే ఒంట రోమాలతో చేయబడిన కంబళి కప్పుకున్న యోహాను ఎందుకు ఇల్లు ఉంటాడో అని ఇప్పుడు ఆలోచించరే? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని, వాడ అమరం మీద తలగడేసుకుని కింద నిద్రపోతానికి ఇష్టపడుతున్నాడంటే ఆయన సుఖాన్ని ప్రేమించాడనా? సుఖాన్ని భావన కోరుకోలేదని కదా మనం ఎందుకు ఈ రకాన్ని సుఖాన్ని అంటే ఎప్పుడుకు వస్తుందండి, ఎంజాయ్ చేద్దామండి, అక్కడ సమస్య అండి. నాయకునిలో ఈ సుఖాపేక్ష ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, లగ్జరీస్తో ఎంజాయ్ చేయటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, నీ విశ్వాస జీవితం అంతట్లో కూడా నెక్స్ట్ జనరేషన్ దేవునికి ఇష్టమైనటువంటి పరిచారకులుగా తయారు కాలేరు, శిష్యులు తయారవ్వరు, నాయకులు తయారవ్వరు. ఓ కాపరి వినపడుతుందా? ప్రతి మనిషి జీవితంలో లేని వాటిని పొందుకోవాలనేటువంటి ప్రయత్నం చేయ. ఇప్పుడు నీకు ఒక అడ్వాంటేజ్ చెప్పనా, ఎప్పుడైతే నువ్వు ఈ విషయాలను ప్రయత్నం చెయ్యవో, సిన్సియర్గా కనుక నాకు ఇవి అక్కర్లేదు అనుకుంటే అవన్నీ నీ ముందుకు వస్తాయి. ఆల్ ద లగ్జరీ ఎక్విప్మెంట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, అన్నీ నువ్వు అనుభవిస్తావు, అన్నీ నీ ముందుంటాయి. కానీ ఏది నిన్ను లోబరుచుకోదు, ఏది నిన్ను కొనదు, ఇది కృప. ఇది తెలియక చాలామంది వాటి వెనక పడి వాటిని సంపాదించుకొని గర్విష్ఠులుగా అవుతారు, దీనత్తులుగా మారలేరు. ఇందుకు అందువల్ల పరిచర్య పట్ల ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోయేటువంటి బలహీనత. మూడోది పదవీకాంక్ష, అంటే పోర్ట్ఫోలియోస్, నాకు అది కావాలి, నేను అక్కడ ఉండాలి, నేను అసలు ఇది ఉండకూడదు, జాగ్రత్త. ఇది అసూయి పుట్టిస్తారు, అట్ ద సేమ్ టైం నువ్వు దేవునికి దూరం అవుతూ ఉంటావు. మూడో విషయం చెప్తున్నాను, ఐక్య విచారాలు కానీ కుటుంబము కన్నా, ఐక్య విచారాలు అంటే ఈ లోకపరమైనటువంటి విచారాలు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం వేసుకుందుమా, ఏం పెట్టుకుందుమా, ఏమి దాచుకుందుమా, ఏమి ఇంట్లో చూపించుకుందుమా, ఇవన్నీ ఐక్య విచారాలే. పిల్లల్ని ఏ స్కూల్లో చదివిద్దాం, పెద్దల్ని ఎక్కడ పెడదాం, ఈ పెద్దవాడిని ఏ ఊరు పంపిద్దాం, చిన్నదాన్ని ఏ పెళ్ళి పెళ్లి చేస్తే ఎవరికి ఇద్దాం, ఎలా ఇద్దాం, ఎంత తీసుకుందాం, ఎంత ఇచ్చుకుందాం, ఎక్కడికి వెళ్తే ఎంత వస్తుంది, ఇవన్నీ ఐక్య విచారాలే. ఇవేవి ఉండడానికి వీల్లేదు. ఐక్య విచారాలు కానీ కుటుంబము కూడా, ఫ్యామిలీ కూడా సెకండ్ పార్ట్లోకి వస్తుందండి మినిస్ట్రీలో. కుటుంబం కన్నా కూడా సంఘ పరిచర్యలు, ముఖ్యంగా దేవుని పరిచర్య కొరకు అనేటువంటి ఆసక్తి వీటికన్నా ప్రధానంగా చూస్తారు, చూడాలి. నాయకత్వపు ప్రేరేపణలో ఆ స్థాయికి వారు ఎదుగుతారు. అంటే కుటుంబానికి సంబంధించిన పని కన్నా సంఘానికి లేక దేవుని కుటుంబానికి సంబంధించిన పని కొరకు వారు చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇతరుల కుటుంబాల గురించి కూడా వారికి చాలా ఆసక్తి ఉంటుంది, సొంత దానికంటే కూడా. అంటే మన దానికి మనం చేసుకునే దానికన్నా దేవుని దానికి, దేవుని కొరకు చేసేదానికి చాలా ఎక్కువ ఆసక్తిని చూపించేటువంటి పద్ధతిలో వారు ఎదగాలి, ఎదుగుతారు. అట్లానే కాపరి, నీ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇతర కుటుంబాలకు నువ్వేం కాయటానికి వెళ్ళిపో మాకు, నువ్వు ఆత్మలకు కాపరవే కానీ వాడు కొంపలకి కుక్కవు కాదు. నీ ఇంట్లో నువ్వు ఉండి వారి కొరకు నువ్వు బయటపెట్టాలి. అబిగేయులు అంటుంది దావీదు నుంచి, నువ్వు యెహోవా యుద్ధములు చేయవాడువు, నువ్వు ఒక్కడో చాలు, నువ్వు బయటికి వెళ్తే గొప్ప యుద్ధాలు జరుగుతాయి, నువ్వు ఇంటి ఉండి నువ్వు నిలబడి నువ్వు చేస్తే చాలయ్యా మేము గెలుస్తామంటది. అంటే నీ జీవితంలో కూడా ఆ ఇంట ఉండే అనుభవానికి నువ్వు రావాలి. దేవుని సన్నిధిలో నిలబడటం ద్వారా సంఘము అవతలకు వెళ్ళి పనిచేయగలగాలి. అంతేకాని ప్రధానికి ఇంట్లో దూరిపోయి మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఏం చేస్తామని చెప్పి ప్రధానికి కుర్చీలు సాపలు వేయకండి, అది మీకు సంబంధించిన పని కాదు. ఎందుకంటే ఐక్య విచారాల మధ్య కుటుంబం కన్నా సంఘ పరిచర్యలు ఎంత ప్రాముఖ్యంగా నువ్వు ఉంటావో ఆ దానికి ఇంపార్టెన్స్ని బట్టి నెక్స్ట్ నాయకత్వం కూడా తయారవుతుంది. నెంబర్ 4, ఎప్పుడు కూడా వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే నష్టం ఉండదు, లాభం ఉండదు. పరిచర్యకు సిద్ధపడుతున్నటువంటి వాళ్ళ జీవితాలలో ఏ రోజు ఏమీ నష్టపోరు, ఏది కూడా లాభం పొందరు. ఆశ ఉండదు, నష్టపోయినా కష్టం కూడా ఉండదు, ఆశ కూడా ఉండదండి. దేవుని పరిచర్య కొరకు సిద్ధపడుతుండేటువంటి వారి వ్యక్తుల జీవితాలలో దేవునికి, దేవుడు అనేటువంటి ఆ గుణానికి, దేవుడు అనేటువంటి ఆ లక్షణానికి, దైవత్వము అనే సంపూర్ణతకు వారి హృదయంలో ఉండేటువంటి ప్రయారిటీస్ వాళ్ళ నష్టానికన్నా విలువైనవిగా చూస్తారు. వాళ్ళు కోల్పోతున్న దానికంటే ఉత్తమమైనదిగా చూస్తారు, నష్టపోతున్న దానికంటే సంపూర్ణమైన దానిగా చూస్తారు. ఆ స్థాయి చూడగలిగినట్లు దేవుని యొక్క ప్రేరేపణలో వాళ్ళు చూస్తారు. అందువల్ల ఏంటంటే ఒకవేళ అలా చూస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఈ నష్టం లేకపోయినా, లాభం లేకపోయినా, ఆశ లేకపోయినా, నష్టపోయి కష్టపడకపోయినా ఇతరులకు ఏం కలిగిస్తారంటే శోధనలో పడేస్తారు. వీళ్ళ వల్ల ఇతరులు సోదరులో పడతారు. వాళ్ళు ఏంటండి ఇలాగానే ప్రతిసారి వాళ్ళ గురించి ఏదో చోట ఎక్కడో చోట ఉపమాన రీతిగా కానీ ఎగ్జాంపుల్గా మాట్లాడేటోడు కానీ వాళ్ళు కోట్ చేస్తూ ఉంటారు. దయచేసి అది సోదరులో పడుతున్నారు కానీ నువ్వైతే ప్రభులు ఎదుగుతున్నావు అనే విషయం గమనించండి. నెంబర్ 5, ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితాలలో ఎలా ఉంటుందంటే రోషంగా బాధ్యతలు తీసుకోవడం నేర్పించండి. రోషంగా ఉండాలి, బాధ్యతలు తీసుకునేటువంటి విషయంలో రోషం కలిగి ఉండాలి, విధులు నిర్వహించడం విషయంలో రోషంగా ఉండాలి. అంటే వాళ్ళకి అసైన్డ్ ఏదైతే ఉందో ఆ వర్క్ చేయడానికి వాళ్ళు ఎంత మాత్రము వెనక తీరు, దట్ ఈస్ ద ప్రయారిటీ. వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా ఉంటారు. రెండవది, చెప్పక్కర లేకుండానే దేవుని ఆజ్ఞగా తీసుకోగలిగినటువంటి రోషము వాళ్ళలో కలిగించాలి. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు సంఘంలో విశ్వాసిగా ఉన్న నువ్వు సేవకునిగా ఎదగటానికి దేవుని యొక్క కృపలో పెంచబడటానికి ఒక్కొక్క స్థాయిలో శిష్యుడిగా మారి నాయకునిగా ఎదుగుతూ సేవకునిగా మారతావు. ఈ స్టెప్స్లో నువ్వు దేవునికి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, ఒక సంవత్సరం దాటి మోర్ దాన్ 3.5 ఇయర్స్ నువ్వు ఒక సంఘంలో ఉన్నావు అని అంటే యువర్ రైట్ టైం, నువ్వు ఇంకా బయటకు వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది, చేయాల్సిన పనికి సిద్ధంగా ఉండాల్సిన పని వచ్చేసింది, నీకు అనుభవం కూడా వచ్చేసి ఉంటుంది, ఆలోచన కూడా తెచ్చేసి ఉంటాడు, ఆత్మ కూడా ఇచ్చేసి అభిషేకాన్ని నింపేసి ఉంటాడు. కాకపోతే మనుషులు వినుటకు వేగిరపడుతూ సమ్మగా దురద చెవులు కలిగి బాగా ఇష్టంగా ఉంటారు కాబట్టి సంఘాలను వదిలిపెట్టకుండా కదలకుండా కూర్చుని ఉంటారు. అంటే ప్రభువు పని కొరకు ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఆ నాయకత్వపు లక్షణాన్ని మనము నాయకుడిగా, సేవకుడిగా, అంటే కాపరిగా నీకు ఇవ్వాలి. విశ్వాసికి నుంచి నువ్వు శిష్యుని స్థాయిలోకి వచ్చి, శిష్యుని స్థాయి నుంచి నాయకుడి స్థాయికి ఎదిగి కాపరి స్థానంలోనికి దేవుని చేత పంపబడాలి. ఈ పద్ధతికి సిద్ధపడటం కోసం చెప్తున్నటువంటి లక్షణాలు. వీరు ఎప్పుడు కూడా బాధ్యతలు కలిగి ఉంటారు, విధుల విషయంలో పౌరుషం కలిగి ఉంటారు, చెప్పనక్కర్ లేకుండా దేవుని ఆజ్ఞగా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. ఇలా తీసుకోవటం అనేది వారికి ఉండాల్సినటువంటి ఉత్తమైన లక్షణం. ఇది లేకపోతే జోయల్గా, టేక్ ఇట్ ఈజీగా, జస్ట్ కమ్ అండ్ గోగా, వచ్చి అందరినీ హై ఫైగా ఇలాంటి వారు నడుస్తున్నటువంటి సంఘంలో ఉన్నారంటే కాపరి గారిది తప్పు. సంఘము విషయంలో దేవుని యొక్క దర్శనం ఆ కాపరికి లేదు. ఆడు ఓన్లీ పొట్ట పోషించుకోవడానికి సంఖలో బ్యాగ్ వేసుకుని చేతిలో బైబిల్ పట్టుకుని కంజీరు పట్టుకుని నిలబడ్డాడు. ఎంతసేపు కానుకలు తప్ప వాడికి ఇంకొక ధ్యాస ఉండదు. సంపాదించుకోవటం, పోషించుకోవడానికి ఇక్కడ ఒక అరగంట, అక్కడ ఒక అరగంట, అక్కడ ఒక అరగంట, ఒక రోజులో 5-6 ఆరాధనలు తిరిగేస్తాడు. కలెక్షన్ పాయింట్లే ఏది డైలీ ల్యాబ్ డైలీ కలెక్షన్ లాంటిది. కాకపోతే ఆత్మ సంబంధమైన విశ్వాసంతో నడిపించబడటం అనేది లేదనే బేసిక్గా వాళ్ళకి చెప్పాలి. రైట్, ఇప్పుడు 6వ విషయం విన్నావు కదా. 6వ విషయం ఏంటంటే వారు ఏవి కోల్పోతున్న వాటికంటే కూడా పొందుతున్నవే, పైనున్నవే నేను పొందుకుంటున్నాను అనే విలువైన వాటికి వారి దర్శనం మారుతుంది. ఇక్కడ నెగ్లెక్ట్ చేయాల్సిన విషయాలన్నీ నేను తర్వాత డీల్ చేస్తాను. ముందు వాళ్ళలో ఉండాల్సినటువంటి ఇంపార్టెడ్ వాల్యూస్ చెప్తున్నాను. ఇంపార్టెడ్ అంటే తన లోపల పుణికిపుచ్చుకోవలసిన, చేర్చుకోవలసిన, నేర్చుకోవలసిన, పొందుకోవలసిన, పొందవలసిన అర్హతలుగా వీటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, దేవుడు పిలిచాడా లేకపోతే దేవుని యొక్క పిలుపులో నువ్వు ఉన్నావా లేదా అనేటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా నువ్వు దొరకాలంటే నువ్వు ఈ ట్రైన్అప్లో ఎదుగుతావు. ఎదుగుతూ ఉంటే నీకు అర్థమైపోవాల్సిన పని ఏంటంటే నన్ను దేవుడే పిలిచాడు, అందుకే ఈ సంఘానికి నడిపించాడు, అందుకే ఈ కాపరి కింద నన్ను ఉంచాడు, ఈ విషయాలు నేను నేర్చుకోవటానికి నాకు లక్ష్యం ఉంది అనే విషయం నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు పాస్ గారికి చెప్పే కృప ఉండకపోవచ్చు, అంటే నేర్పించే కృప ఆయనకు ఉండకపోవచ్చు, కానీ నేర్చుకునే కృప నీకు ఇస్తాడు. వాళ్ళకి అది ఎలా చేయాలో తెలియకపోవచ్చు, ఆ నాయకత్వ పద్ధతులు అవన్నీ వాళ్ళకి నేర్పించడానికి అవకాశం ఉండకపోవచ్చు, బట్ నీకుంటుంది, నువ్వు దాన్ని గ్రహించగలిగి క్యాప్చర్ చేయగలిగిన శక్తి ఉంటుంది, సునిశ్చితంగా పరిశీలించే శక్తి ఉంటుంది, చూసి నేర్చుకునే శక్తి ఉంటుంది, విని నేర్చుకునే శక్తి ఉంటుంది, అడిగి నేర్చుకునే శక్తి ఉంటుంది, చదువుకుని నేర్చుకునే శక్తి ఉంటుంది, దేవుని సన్నిధిలో నుంచి వచ్చేటువంటి ధారాళమైనటువంటి అభిషేకం నీకు బోధిస్తుంది అనేటువంటి వాక్యం నెరవేరుతూ ఉంటుంది. ఇది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి పిల్లరా. రైట్, ఇప్పుడు మరొక విషయాన్ని, మరొక సిక్స్ సెట్ చెప్తాను, 6 విషయాలు చెప్తానని చెప్పాను కదా, రెండో 6 విషయంలో చెప్తాను. వీరికి ఎంతసేపు సేవకులైనటువంటి వారు ఫస్ట్ మనం ఏం చేస్తారంటే, మీలో చాలామందికి ఒక ఆలోచన ఉంటుందండి. నేను మా దగ్గర సందీప్ ఉన్నాడు కదా, సందీప్ వాళ్ళ రిలేటివ్స్లో ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నారు, రెవరెండ్ డాక్టర్ గారు, రెవరెండ్ డాక్టర్ అండి, ఆయన ఓన్లీ రెవరెండా, రెవరెండ్ వాళ్ళ బావగారు నాన్నగారు. సో ఆయన మాట్లాడేటప్పుడు ఆ డాక్టర్ ఆ రెవరెండ్ గారు ఒక మాట అడిగాడు, ఏమయ్యా ఏం నేర్చుకున్నావు, ఏంటి సంగతి అని అడిగారు. ఆలివ్ గ్రీన్ దగ్గర ఉంటున్నావు కదా, ఏం నేర్చుకుంటున్నావు, మరి అన్నీ నేర్చేసుకున్నావా, వాక్యం చెప్పడం, ఆ వాక్యం నేర్పించడం అన్నీ నేర్పిస్తున్నారా అని. ఇలా సందీప్ని ఆయన ఒక్కలే కాదు, చాలామంది చాలామందిని ఇలాంటి ప్రశ్న అడుగుతారు, నువ్వు అక్కడ ఉంటున్నావు కదా వాక్యం నేర్చుకుంటున్నారని. నాకు రీసెంట్గా ఒక బ్రదర్ కూడా నాకు ఫోన్ చేసి అన్నాడు, అన్నయ్య వాక్యం నేర్చుకుంటానికి మీ దగ్గరికి రావచ్చా అన్నాడు. నేను రావద్దన్నాను. అదేంటన్నయ్యా మీరు అలాగంటారు, నువ్వు దూరం నుంచి ఉన్నా దగ్గర నుంచి ఉన్నా మనిషి ఒకడినే, నువ్వు దగ్గరగా ఉండడం వల్ల నువ్వు ఏదో నేర్చుకుంటానంటున్నావు, కానీ బైబిల్లో ఎక్కడైనా వాక్యము బోధించుట నేర్పించమని ఏ శిష్యులు అడిగారా? వాక్యము నేర్చుకోవటానికి ఎక్కడైనా క్లాసులకు వెళ్ళినట్టు బైబిల్లో ఉందా? ఎవరి కిందైనా ఉంటే వాళ్ళకి ఇలాంటి ప్రసంగాలు చేయండి అని యేసుప్రభు గారు చెప్పారా? మరి నువ్వెందుకు వాక్యం నేర్చుకుంటానంటున్నావు? నేను ప్రభు చిత్తమైతే త్వరలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం అంటే సంఘ నాయకులను సిద్ధపరచుట అనేటువంటి ఒక కార్యక్రమం ప్రభు దర్శనంతో కొనసాగించడానికి సిద్ధపడతా ఉన్నాను. అదే కనుక సిద్ధపడితే నేను వాళ్ళకి చెప్పాను, ఏం చేస్తారండి, ఏం నేర్పిస్తారండి మాకు ఇలా ఎలా అంటే, నేను ముందు నీకు ఏం చెప్తారంటే, నేను అసలు బైబిల్ నేర్పిస్తాను మీకు, బైబిల్ అనేది నేర్పించడానికి లేదు, నీకు వాక్యం బోధించడం కూడా నేర్పించను, ప్రసంగాలు ఎలా సిద్ధపరచుకోవాలో ఇలాంటివి ఏం మనం చెప్పకూడదు, దేవుని చేత నేర్పించబడాలి, అవి నువ్వు దేవుడితో నేర్చుకోవాలి. నువ్వు వ్యక్తిని ఇమిటేట్ చేయడానికి వచ్చావా, బైబిల్ యేసు ప్రభుని నేర్చుకోవడానికి వచ్చావా? క్రైస్తవ విశ్వాసపు నాయకుని ఎదుట నీవు ఏమి నేర్చుకోవాల్సి ఉంటుందంటే, వాని నీతి ఫలాలు, వాని ప్రవర్తన ఫలాలు, ప్రార్థనా ఫలాలు, విశ్వాస ఫలాలు, అంతవరకు నడిచిన తీరు, ఇవే నువ్వు చూడటానికి రావాలి, అవే నేర్చుకోవడానికి వెళ్ళాలి నువ్వు. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నట్లయితే ఏం నేర్చుకుంటారు తెలుసా, టోన్ మారిపోద్ది, టోన్ స్టోన్ అయిపోద్ది ప్రతి ఒక్కళ్ళకి. ఆ పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు, ఈ పాస్టర్ గారు అలాగే మాట్లాడుతుంటారు, శిష్యు బ్యాచ్ అంతా. ఆ పాస్టర్లు ఎలా పాడుతున్నారు, వీళ్ళు అలాగే పాడుతుంటారు. శిష్యులు చూశారు కదా ఈ మధ్యకాలంలో బోల్డ్ మంది శిష్యులు, ఈ లాక్డౌన్ అంతా ఓహ్ వాళ్ళ కామెడీలు వస్తున్నాయి. ఆ చేతులు నడిపించే పద్ధతి కూడా, చేతులు తిప్పే పద్ధతి కూడా ఇలాగే తిప్పుతుంటారు. నేను అందుకే నాతో ఉండేవాళ్ళందరికీ చెప్తా ఉంటాను, ఒరే బాబు మీరు అన్న నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి నన్ను వేషాలు కనుక వెంబడించారనుకో, జాగ్రత్త, ప్రభు నిన్ను తీసుకొని నన్ను తీసుకుపోతాడు, పోడు ఇద్దరం పోతాము, నన్ను వెంబడించుకోండి, నా విశ్వాసాన్ని వెంబడించు, నా నిరీక్షను వెంబడించు, నాలో ఉన్న ఆత్మ తీవ్రతను వెంబడించు, నాలో ఉన్న అభిషేకం దేవుంది అది ఆయన దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నించాయి, కానీ ఎక్కడ కూడా నా జ్ఞానాన్ని కానీ నాతో ఉన్న విషయాలను ఏవి మీరు తీసుకోవడానికి వీలేదు. అందుకనే దయచేసి ఎవరైనా విశ్వాసులైనటువంటి వారు నాయకులుగా శిష్యులుగా మారి నాయకులుగా మారటానికి సిద్ధపడుతున్న వారు ఎక్కడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాక్యం నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే మీ అంత దౌర్భాగ్యులు మరొకడు ఉండడో, దేవుడు అలాంటి పనులు చెయ్యడు. సంఘ కాపరి దగ్గర కూర్చుని నేర్చుకోవటం, సంఘములో బోధ నేర్చుకోవటమే వాక్యం నేర్చుకోవటం, అంతకుమించి ఎక్కడ వాక్యం కోసం వెళ్ళటానికి ఎక్కడ ప్రయత్నం చేయకండి. అందుకే వాళ్ళకి ఏం నేర్పించాలంటే, మొదటిగా దేవునితో నడవడం నేర్పించాలి. గమనిస్తున్నారా, దేవునితో నడవడం నేర్పించాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్పడానికి ధైర్యం చేస్తాను, ఏంటంటే చాలామంది దేవునితో నడుస్తారు కానీ దేవుడు కొంతమందితోనే నడుస్తాడు. సేవకులు మీటింగ్లు అందరికీ చెప్తాను నేను, మీరు దేవునితో నడుస్తున్నారా, దేవుడు మీతో నడుస్తున్నారా అని. అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఏమనుకుంటారు, దేవుడు మాతో నడుస్తున్నాడు అనుకుంటారా, నడవడు దేవుడు. ఎందుకో తెలుసా, మీ జీవితాలలో దేవునికి, దేవునితో, దేవుని కొరకు, దేవునిలో ఉండవలసిన స్థాయి సంపూర్ణమైన పరిశుద్ధత నీతి నీ హృదయంలో లేకపోవడం వల్ల నీతో దేవుడు నడవడు. నువ్వు దేవునితో నడవడానికి అంగీకారం ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరితోనే నడిపించబడటం దట్స్ డిఫరెంట్ ఇష్యూ. దేవుని యొక్క సన్నిధి నీ ముందు నడవడం, నీతో నడవడం, నీలోనుంచి నడవడం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయనలోనుంచి ప్రభావం వెళ్ళిందంట. అంటే ఇప్పుడు మనం బట్టలు అమ్ముకోమని కాదు, లేకపోతే కర్చీఫ్లు అమ్ముకోమని కాదు, వీళ్ళు దానికి తయారయ్యారు. ప్రభావము వెళ్ళడానికి నువ్వు వ్యాపారం కాదు చేయాల్సింది, ఆత్మస్థాయి జీవితం. ఆ జీవితానికి ప్రజలు నీ దగ్గరకు రాగలగాలి, అంతేగాని ఏదో పొందుకోవటం కోసం అనేది కాదు. రెండవదిగా దేవునితో నడవడము, ప్రేమించడం కూడా నేర్పించాలి. దేవుని యొక్క ప్రేమను ఎలాగ ప్రేమించాలి అనే విషయాన్ని శిష్యులకు ఎప్పుడు కూడా మనం నేర్పించాలి, విశ్వాసులకు నేర్పించాలి, నాయకులకు నేర్పించాలి. మీరు అనుకోవచ్చు, శిష్యులైన వారు ఎర్లీ స్టేజ్ కాబట్టి వీళ్ళకి వెంట వెంటనే అన్నీ చెప్తే, అంటే నేను ఇందాక అన్నప్రాసన అవకాయ అన్నాను కదా, అందుకని చెప్పచ్చా చెప్పకూడదా అని అనుకుంటారు. నిజం మీకు తెలుసా, రక్షించిన వాడు నువ్వు కాదు, నీ సువార్త కాదు, ప్రభు రక్షించాడు, ప్రభు పిలిచాడు, వాళ్ళు వచ్చారు. ప్రభు పిలిచినప్పుడు వచ్చిన వాడు ప్రభు చేత ప్రేరేపించబడటానికి సిద్ధపడుతున్న వాడిని అభివృద్ధి పడకుండా ఆపే అర్హత నీకుందా, లేదు. అట్లానే వీళ్ళని వేరు వాళ్ళని వేరు చేస్తావా, చేయొద్దు. ఎందుకంటే వీళ్ళ స్థాయి వాళ్ళకి ఎదగటానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుకుంటాడు, నువ్వేం చేయొద్దు. అందుకే ఆత్మ చెప్తున్న విషయాల గురించి నేను సంఘంలోకి నువ్వు వచ్చి నేర్చుకోవాల్సిన విషయమే ఇది. అంతేకాదు, దీనిలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా ఇంకో మాట చెప్ప, ఇక్కడ ఎప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత వారికి చర్చిని ఎలా నడపాలో నేర్పించకండి, సంఘం ఎలా నడిపించాలో నేర్పించొద్దు. ఎందుకంటే ఏ సంఘానికి దేవుడు ఇలాగే నడిపించాలి అని బైబిల్ చెప్పలా, ఎలా నడిపించకూడదో చెప్పాడు. కాబట్టి నిన్ను నీ పిలుపును బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన అభిషేకాన్ని బట్టి, దేవునికి నీకున్న సంబంధాన్ని బట్టి, నీవు వెళ్ళబోతున్న పరిచర్యకు కావాల్సిన ఉపయోగాన్ని బట్టి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దానికి నీ హృదయాన్ని చెవులను తెలుసుకుని ఉండాలి. అంతేగాని అన్నయ్య ఎలాగే చెప్పాడు, అయ్యగారు ఎలాగే చెప్పారు, ఆ పాస్టర్ గారు ఎలాగే చెప్పన్నారు, ఈ వీళ్ళతో నేను కలిసి పనిచేస్తున్నాను కాబట్టి సంస్థకు, నువ్వు సంస్థకు పనిచేయట్లేదు, ఇండివిజువల్గా పనిచేయడానికి వస్తావు. ప్రభు మీద ఆధారపడతాం, సేవకులతో కలిసి పనిచేస్తాం, సంఘంతో కలిసి పనిచేస్తాం, కానీ ఎవరికి కింద పనిచేయవు, దేవుని కింద పనిచేస్తాం. గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం, బోధన విధానం ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటాం, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయం నేర్చుకుంటాం, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మాదిరికరంగా దాన్ని ఎలా డీల్ చేయాలి అనే విషయాలు అక్కడ సేవకుని కింద మనం నేర్చుకుంటాం. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నెమ్మదిగా భారమైనటువంటి బాధ్యతల నుండి కృపా పరిచర్యలకు వాళ్ళని తీసుకురావాలి. భారమైన పనులు చేసే వాళ్ళని కృపగలిగిన పరిచర్యకు తీసుకురావాలి. కృపగలిగిన పరిచర్యలు చేస్తున్న వారిని బయటకు పంపించి భారమైన పరిచర్యలు వారికి అప్పగించాలి. నేను మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. సంఘములోనికి ఎవరిని కూడా జనం విపరీతంగా వస్తూ ఉండేటప్పుడు వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక 10 మంది పెద్దల్ని ఒక చిన్న లైట్లు ఇచ్చి మీరు అక్కడ ఉండండి అని చెప్పాను నేను. ఓకే, వాళ్ళకు ఒక 6 నెలలు అయ్యేటప్పటికి వాళ్ళకి ఏమర్థమైపోద్ది అంటే మేము ఈ పనిని పర్ఫెక్ట్గా చేయటం వచ్చేస్తుంది, సాలిడ్గా చేసేస్తారు. ఓ సంవత్సరం తర్వాత ఆ ప్లేస్ రీప్లేస్ అవ్వాలి. నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి నువ్వు అక్కడ నుంచి ఏం చేయాలి అని అంటే యూ షుడ్ కమ్ అవుట్, దానిలోంచి నువ్వు బయటకు వస్తూ నువ్వేమో దేవుని మందిరం లోపలికి వచ్చి ఆ సున్నితమైన మందిర సేవ చేయటం నేర్చుకోవాలి. లోపల సున్నితమైన పరిచర్య చేస్తున్న వాడు బయటకు తీసుకెళ్ళాలి, ఉల్టా అవుతుంది. ఎందుకు? ఆ పరిచర్య కూడా వాడికి అవగాహన కలిగి ఉండాలి. లేవీయులకు ప్రత్యేకించి ఏ పని చేయటానికి, అన్ని పనులు చేయటానికి మందిరపు సేవకు అప్పగించాడు. ఇక్కడ కూడా మనల్ని, మనము రాజులని యాజకుల సమూహం కాబట్టి అన్ని పనుల మీద ఒక అవగాహన, అన్ని పనుల మీద ఒక ఆలోచనతో మనం నడిపించబడటానికి సిద్ధపడాలి. కాబట్టి ఎక్కడెక్కడ అలాంటి పరిస్థితుల్లో మనము నడిపించబడుతున్నామో చూసుకుని కఠినమైనటువంటి పనులు ఎవరు చేస్తున్నారు, సున్నితమైన పనులు ఎవరు చేస్తున్నారు, ఆ రెండింటిని కూడా మనం నేర్పించడం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళందరూ కూడా సాఫ్ట్ పీపుల్, వైట్ కలర్ కింద ఉంటారు, ఏసీ కింద ఉంటారు, పాస్కర్ దగ్గరగా ఉంటారు, లైమ్ లైట్లో ఉంటారు, ఎవరు ఏం కావాల్సి వచ్చినా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ పనులు చేయడానికి కన్నాలు కొట్టించండి గోళ్ళకి 4 రోజులు చర్చికి, దెబ్బకి తొక్కలు ఊడిపోయి బొబ్బలు ఊడిపోయి ఆడు చర్చికి కాదు కదా, ఆడ చర్చి దారి కూడా చూడ మర్చిపోతాడు. ఏమవుద్ది? కఠినమైనటువంటి పని. కానీ దేవుని యొక్క సేవ అంటే నీ పిలుపులో ఏదో ఒకదాని కొరకే దేవుడు నన్ను ఏర్పాటు చేశాడని ఒక చోట ఫిక్స్ అవ్వకండి. ఇది చాలామంది సంఘం చేస్తున్నటువంటి తప్పు. ఒక చోట కాదు, యూ షుడ్ బీ ఆల్రౌండర్. అన్ని పనులు నువ్వు నేర్చుకోవాలి, అన్ని పనులు నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏ లోపంలో అపవాది పనిచేసినా బాధ్యత నిన్నే, నీదే అడుగుతాడు. నువ్వు వచ్చావో లేదని అడుగుతాడు దేవుడు. నీకు తెలుసు కదా, నీకు అప్పగించాను కదా, దీని సంగతి ఏంటని అడుగుతాడు. సో యజమానిగా ఆయన తన సంఘానికి అన్ని వైపులా కనులు ఎలా కలిగి ఉంటాడో నువ్వు ఆయన శరీరానికి బాధ్యత కలిగిన తలగా నువ్వు మారాలి. అందుకనే అన్ని పనులు. అట్లాని ఈ రాత్రికి రాత్రి అందరిని బయటికి తోలేకండే, వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా పరిస్థితులన్నింటినీ కూడా అలవాటు చేయటం, కొంచెం చెమట పట్టడం కూడా నేర్పించాలి, ఒళ్ళు వంగడం కూడా నేర్పించాలి, జాయింట్లు కదలడం కూడా నేర్పించాలి. నేను నా జాయింట్లు కదలకపోతే ఇక్కడ మా తమ్ముడు కూడా వచ్చి నేను మొత్తం ఒళ్ళంతా పైకి కిందకి లాగి సరిచేశాడు. కీలు, మనం కీలుగా ఉండాలి కాబట్టి ఫ్లెక్సిబుల్గా మారాలి, సెట్ అవుతాయి అంతే. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. నా 3వ విషయం ఏంటంటే, రైట్ 4వ విషయం చెప్తున్నాను, క్షమించండి 3వ విషయం, ప్రార్థనలోనూ ఉపదేశములు జరిగిస్తున్న ప్రదేశాల్లో నడిపించటం అనేది వారి సామర్థ్యాన్ని పెంచడానికి వాడాలి. అంటే ముందుగా జరిగే పరిచర్య, వెనకతలు జరిగే పరిచర్య అని రెండు ఉంటాయి. దేవుని యొక్క మందిరంలో జరగాల్సిన పరిచర్య కానీ, ఎక్సైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్ ఎక్కడైనా జరిగేటువంటి పనులు కానీ, దానిలో ఈ ప్రభు సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి ఆత్మ ద్వారా చెప్తున్న సంగతులు వినటం నేర్చుకుంటున్న వ్యక్తులకు ఫస్ట్ ఏం నేర్పించాలంటే ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలి. రెండవదిగా ఉపదేశ క్రమానికి వారు ఎలా లోబడాలో విధేయతతో నేర్పించాలి. మూడవదిగా వాళ్ళని, ఆ గుంపుగా కూడుకున్నటువంటి వారిని ఎలా నడిపించాలో అనేది నేర్పించాలి. ఈరోజుకి కొన్ని సందర్భాల్లో తెలివైన వారు ఉంటారు, తెలివి తక్కువ వారు ఉంటారు, జ్ఞానం కలిగిన వారు ఉంటారు, అత్యెలివి కలిగిన వారు కూడా మనతో ఉంటూ ఉంటారు. నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా, అరే నేను వచ్చేటప్పటికే మీరు అవన్నీ లైట్లన్నీ సెట్ చేసి చాలా నీట్గా ఉంచాలి అని చెప్తాను. సువార్తకు వెళ్ళేటప్పుడు మనమేమి పెద్ద పెద్ద స్టేజీల మీదకి వెళ్ళే పని మనకి లేదు, అసలు ఆ దేవుడి పనే కాదు. అంత స్టేజీల మీదకి వెళ్ళి వాళ్ళంతా సెట్ చేస్తే మనం వెళ్ళి స్పీకర్లకు వెళ్తాం, ఈ షోకు దేవుని పని కాదు. సంఘము అనేది చిన్న చిన్న స్థాయిలోంచే వెళుతుంది ఇప్పుడు కూడా, రైట్? ఇలాంటి పరిస్థితులకు వెళ్ళేటప్పుడు అరే బాబు అన్ని సెట్ చేసి పెట్టండి రా అని చెప్తాను. తీరా అక్కడికి వెళ్ళంగానే నాకు బోల్డ్ లోపాలకు అనిపిస్తాయి, నేను మళ్ళీ ఆ సౌండ్ బాక్స్ తీసి అక్కడ పెట్టండి, ఆ లైట్ తీసి ఇవతలకు మార్చండి, ఆ వైర్లు తీసి అక్కడ పెట్టండి. అంటే వాళ్ళకి ఆ క్రమం ఏంటంటే ఏ విషయాలను బట్టి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇలా ఇలా ఉండాలి అని చెప్తాను నేను. వీళ్ళకేం అర్థమవుద్దంటే ఇలాగే అలాగే ఉండాలనుకుంటారు. కానీ నేను ఈరోజు ఇక్కడ చెప్పినప్పుడు రేపు వేరే ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు వేరు, స్థలం వేరు, ప్రదేశంలో ఉండే పద్ధతులు వేరు, అక్కడ మనం కూర్చున్న తీరు వేరు, దానికి తగ్గట్టుగా మార్చాలి కదా. అది నేర్చుకోరు వీళ్ళు. ఏంటంటే మనం చెప్పింది మాత్రమే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి మనం నెమ్మదిగా, ఓపికగా. అలా కాదు, ఇది ఇలా ఉండాలి, నేను అది. వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత దేవుడు ఆ విషయంలో సహాయం చేస్తాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఫిజికల్ థింగ్స్కి సిద్ధపడతారు తప్ప స్పిరిచువల్ థింగ్స్కి సిద్ధపడరు. అంటే చెబుతున్నటువంటి ఉపదేశకుడు, నాయకుడు, కాపరి ఏదైతే చెబుతున్నాడో దానికే చూసుకుంటారు. అది ఎందుకు చెప్తున్నాడు, దానిని నేను ఎందుకు అన్వయించుకోలేకపోతున్నాను అనే విషయం వాళ్ళకి తెలియదు. నీవే ప్రేమగా ఆ మందను మేపాలి, నీవే ఓపికగా వారిని పెంచాలి, నీవే చాలా సాత్వికంగా ఆ పరిస్థితుల మధ్య వారి చేత ఆ పనులు నేర్చుకునే స్థితికి అభివృద్ధి పరచాలి, వారి సామర్థ్యాన్ని పెంచాలి. నెంబర్ 4, సంఘము వెలుపల సంఘము లోపల ఉపదేశానికి వారిని సంపూర్ణంగా పెంచడం నేర్చుకోవాలి, లోపల బయట కూడా. అంటే కొన్నిసార్లు తక్కువ మందిగా ఉండేటప్పుడు వారిని అప్పగించడం, మీలో ఒక్కొక్కరు లేచి ప్రార్థన చేయండి, మీరు లేచి ఒక చిన్న వాక్యం చెప్పండి అని చెప్పాలి. ఒక ఉపదేశ క్రమం మంచిది చెడ్డదిగా ఎలా మారిందో చెప్పనా? మంచిది చెడ్డగా మారడం అంటే ఏంటంటే, గుడ్ ఫ్రైడే అనే పదం మీరు వినుంటారు. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం, యేసుప్రభు వారు చనిపోయారు అనేటువంటి దానిని మంచి శుక్రవారంగా మనం చేసుకుంటాం. ఈ 7 మాటలు యేసుప్రభు వారు మాట్లాడారంట. 77 మీకు తెలుసా? మొన్న ఎవరో ఒక ప్రశ్న కూడా అడిగాడు నన్ను సహోదరుడు, మీకు చెప్తున్న విషయం వినండి. బైబిల్లో యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి ప్రతి ఉపదేశం, 22 కీర్తన నుంచి 32 కీర్తన వరకు ప్రభువు కొరకు మాట్లాడిన విషయాలన్నీ కూడా సిలువు మీద ఆయన పొద్దున్న నుంచి ఆ ముందు రోజు రాత్రి ప్రసంగం చేసి కీర్తన పాడి ఒలివ కొండల దగ్గరికి వెళ్ళి అక్కడ అప్పగించబడిన ఆ క్షణం నుంచి కొట్టుతున్న ప్రదేశం నుంచి తన ప్రొసెషన్ అంతట్లో కూడా ప్రతి విషయం మాట్లాడుతూనే వచ్చాడు. మేజర్ ఇష్యూస్ రికార్డ్ చేయబడ్డాయి. ఆయన అంత దుఃఖంలో కూడా ఆయన గురించి చెప్పబడిన ప్రతి లేఖనాన్ని తండ్రికి తను గుర్తు చేసుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూనే వస్తున్నాడు. అమ్మ మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన మాట దగ్గర నుంచి అనేకమైన విషయాలు సిలువు మీద చనిపోయేంత వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. నాట్ ఓన్లీ 7 ఇష్యూస్ ఆర్ 14 ఇష్యూస్ ఆర్ 30 ఇష్యూస్, ఆల్ ద టైమ్ హీ వాజ్ స్పీకింగ్ మాట్లాడుతూ దప్పిగొని ఉన్నాను అన్నాడు. అంత పరిస్థితి అన్నమాట. అంటే ఏ స్థితిలో కూడా ఆయన తన గురించి రాయబడిన లేఖనాన్ని ఒక్కదాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదండి, అంతలాగా మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్ కొన్ని విషయాలు రికార్డ్ చేసింది, దానికి సంబంధించిన ప్రవచన లేఖనాలు ముందుగానే ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి ప్రదేశాలలో ఉపదేశ క్రమానికి సంఘము వెలుపల సంఘము లోపల వాళ్ళని పెంచుకుంటూ వెళతాం. యేసు ప్రభువులో ఆ మాట కొంచెం చిన్న మాటలు చెప్పండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తామంటే అందరం కలిసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం ఇచ్చి, సిస్టరు మీరు 10 నిమిషాలు చెప్పండి, బ్రదరు మీరు 20 నిమిషాలు చెప్పండి, బ్రదరు మీరు గంట చెప్పండి, ఇలాగ పంచుతాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుని సంగతులు కాబట్టి తొందరపడకుండా, తప్పు చేయకుండా, ప్రసంగం చేస్తున్నాననే ఫీలింగ్ కాకుండా, దీనత్వంతో, సాత్వికంతో, భయముతో ప్రభువు పడిన వేదనను గుర్తించి వాళ్ళు ఏమైనా పెరిగి మాట్లాడతారేమో అనే ఉద్దేశం మంచిది. ఇప్పుడు చెడ్డదేమైపోయింది, ఈడో పెద్ద ప్రసంగం తయారు చేసి యూట్యూబ్లు, లేకపోతే మై ట్యూబులు అని ట్యూబులు ఎత్తుక్కుని ఎక్కడదక్కడ మసాలాలు తెచ్చుకుని ఆ పాస్టర్ చెప్పింది, ఈ పాస్టర్ చెప్పింది, ఆఖరికి మనం చెప్పింది మసాలాలు రాజేసుకుని నీ భాషలో చెప్పి, బా చెప్పినా బాగా మాట్లాడినా, ఎవరు బాగా మాట్లాడారు, నేనే కదా, ఈ రెచ్చిపుడుకు తయారవుతున్నారు. అంటే మంచిది చెడ్డది చేశారు. అసలు క్రమం ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని ఉపదేశించే స్థాయికి రావాలి. కాలమును బట్టి చూస్తే మీరు ఉపదేశకులు అవ్వాలంటాడు కదా. అంటే కొంచెం శ్రేష్టమైన విషయాలకు వెళ్లే ముందు ఉపదేశానికి కొంచెం మందికి చెప్పాలి. దానిలో నువ్వు సింపుల్ థింగ్ ఏంటంటే అది పెంచేటప్పుడు ఎట్లా ఉండాలంటే వారికి ఉపదేశ క్రమాన్ని పెంచేసేటప్పుడు వాళ్ళ జీవితంలో చేసిన ఒక చిన్న పని, దేవుడు చేసినటువంటి ఒక పని, దేవుని కొరకు వాళ్ళు చేసినటువంటి ఒక పని, దేవుని వాక్యమును బట్టి మార్చుకున్న ఒక సాక్ష్యం, దేవుని యొక్క మాటలో మనం పొందుకున్న నిరీక్షణ, ఈ విషయాలన్నిటిని బట్టి ఆ సంఘంలో నేర్చుకున్న దానికి కృతజ్ఞత, ప్రభు పక్షమైనటువంటి సంతోషం, ఇవి చెప్తే సరిపోద్ది. దీనికి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా షేరింగ్ టైం అంటాం కదా, అట్లా మాట్లాడడం అనేది ప్రజల మధ్యలో నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నెంబర్ 5, సహకారపు పరిచర్యల విషయాలలో ప్రతిసారి కూడా మంచి వాక్యము పునాది మీద కట్టాలి, క్రమశిక్షణ మీద కట్టాలి. సహకారపు పరిచర్యలు వాక్యము మాత్రమే కాదు, చాలామంది చాలా సహకారపు పరిచర్యలు చేస్తూ ఉంటారు. సహకారం అందించేటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యపు పునాది మీద కట్టాలి, గుర్తుపెట్టుకోండి. వర్డ్ కాకుండా మనము సిద్ధాంతాల మీద కానీ, వాక్యము కాకుండా అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవచన లేఖన ఆధారాలు కాకుండా, దానిని ఇంటర్ప్రిటేషన్ మీద కానీ అంటే దాని మీద చాలా వ్యాఖ్యానాలు ఉంటాయి వాటి మీద కానీ, దేవుని వాక్య సంబంధమైన విశ్వాసపు ఆత్మ చెప్తున్న సంగతుల మీద కాకుండా, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి పారంపర్య పిత్ర ఆచారాల మీద కానీ ఇది కనుక చేస్తే సంఘం కూలిపోద్ది, వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచుకోలేము, సంపాదించలేము, ప్రభు పనికి మనం వాళ్ళని పాడు చేసిన వాళ్ళం అవుతాం ఒక విధంగా. అంటే ఖచ్చితంగా వాక్యపు పునాది మీద, స్థిరమైన క్రమమైన పునాది మీద, క్రమశిక్షణ మీద మన వాళ్ళని పెంచాలి. ఆరో విషయం చెప్తున్నాను, ఏ స్థాయిలో కూడా ప్రతి పరిచారికుడు కూడా దేవుని యొక్క నియమానికి విధేయుడై ఉండాలి. అట్ ద సేమ్ టైం అన్ని పరీక్షలు గుండా వెళుతూ వరదాసుడిగా మారాలి. అన్ని పరీక్షల గురించి ఎలా చేయాలి? యూ షుడ్ అడ్మిట్ అన్ని పరీక్షల గురించి నువ్వు ఒప్పుకోవాలి. దాసుని యొక్క పరిచర్యలో అనేక కష్టాలు ఉంటాయి, అనేక పరిస్థితులు ఉంటాయి, అనేక పరిచర్యలు ఉంటాయి. ఆ పరిచర్యలన్నిటికీ కూడా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఏ ఒక్క పరిచర్యను నువ్వు తక్కువగా కానీ తప్పుగా కానీ చేసినా దేవుడు అంగీకరించడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దాసుని యొక్క పరిచర్యలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలా నెమ్మది నెమ్మదిగా స్లోలీ 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 అన్ని పనుల మీద వారికి అవగాహన తీసుకొస్తూ శ్రమలు గుండా వెళ్ళేటప్పుడు దాసుని స్వభావంలోకి రావాలి. పొరపాటును కూడా దాన్ని ఖండితంగా చేయాల్సినటువంటి పని కాదు. కనుక నేను ఇక్కడ ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది రోజు పరిచర్య ధర్మము కుంటుపడటానికి సంఘ నాయకత్వము కారణం, నాయకులే కారణం. సంఘ నాయకులు అంటే నా ఉద్దేశం ఎవరంటే సంఘంలో పెద్దలు కాదు, కాపరులు. దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో, నా పాస్టర్ గారు ఎవరు ఉంటారో వాళ్ళే. ఎందుకు అనంటే సంఘ క్రమంలో వారికి దేవుని యొక్క ఉద్దేశ్యము వాళ్ళకి తెలియకపోవటం వల్ల వాళ్ళు సంఘాన్ని సిద్ధపరచలేకపోతున్నారు, పెంచలేకపోతున్నారు. దీనిలో కొంతమంది కుటుంబాల గోళ ఉంటుంది, సొంత జనం ఉంటారు, ఇవన్నీ వస్తాయిలేండి, అయిన తర్వాత మాట్లాడదాం. సరే, మరొక ఆరో విషయాలను మీరు నేర్పించాలి. మొట్టమొదటికి ఏంటంటే వీళ్ళని ఎక్కడెక్కడ ఎందుకు అలాంటి విషయాలలో మనం చేయాల్సో చెప్తాను. ఇప్పుడు ఎలా చేయాలో అనే విషయాలను మీకు నేర్పుతున్నాను. మొదటిది సువార్త ప్రకటించడం వాళ్ళకి నేర్పించాలి. సంఘ కాపరి నేతృత్వంలోనే నడిపించడం నేర్పించాలి. వితౌట్ పాస్టర్షిప్ అక్కడికి వెళ్ళి పర్వాలేదు నువ్వు చూసుకురా అనడానికి వీల్లేదు. దేవుడే వారిని ప్రత్యేకపరిచేంత వరకు కూడా నీ నేతృత్వం క్రిందనే వారు పనిచేయాలి, కాపరి క్రిందే పనిచేయాలి. సువార్త ప్రకటించడం నేర్పించాలి. సువార్త ప్రకటించడానికి నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్త ఎలా ప్రకటించాలో బైబిల్ చెప్పింది తప్ప ఏం ప్రకటించాలో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనంటే ఆ వ్యక్తికి ఏ సువార్త ప్రకటించాలో క్రీస్తు గురించినటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్షణంలో మీకు బయలుపరుస్తాడు. అందువలన మీరు దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడాలి, కానీ మీ జ్ఞానం మీద ఆధారపడద్దు. ఎవరో రాసిచ్చిన పుస్తకాలు పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి యేసు ప్రభువు మీకోసం మరణించి యేసు ప్రభువు మీ కొరకు మూడో దినం తిరిగి లేచెను, యేసు ప్రభువు అనేక శ్రమలు మీ పాపముల నిమిత్తం విభరించెను, ఇలాంటి చదువుడు సువార్తలు మానేయండి. యేసుక్రీస్తు గురించి నువ్వు ఒక్క మాట నువ్వు పట్టుకుని వెళ్ళినా నీ సాక్ష్యాన్ని బట్టి కూడా వాళ్ళు రక్షణ పొందేవారు ఉంటారు. కాబట్టి ఏమి చెప్పాలి అనే దానికన్నా ప్రకటించడానికి సిద్ధ మనసుతో కాపరి నేతృత్వంలో పనిచేయడానికి నీ హృదయాన్ని తెరిచి ఉంచాలి. రెండో విషయం, ప్రతి క్రొత్త ప్రదేశంలో కూడా భారాన్ని వారికి కలిగించాలి. న్యూ ప్లేసెస్ని వాళ్ళకి చూపించాలి. అన్యుల పట్ల రక్షణాశక్తిని వారికి పెంచాలి. సంఘమునకు కాపరి చేయాల్సిన విధులు చెప్తున్నాను. సంఘంలోకి వచ్చిన వాడికి ఆత్మ చెప్తున్న సంగతులు వినినవాడు నేర్పిస్తాడు. మొదటిగా విశ్వాసి, నెమ్మదిగా శిష్యుడు, తర్వాత దేవుని కొరకు అయినటువంటి సేవకుడిగా మారుతూ ఉంటాడు. ఈ స్టెప్స్లో నాయకుడిగా మారుతాడు, తర్వాత సేవకుడు అవుతాడు. ఈ నాలుగు పొజిషన్స్లో మారేటప్పుడు ఈ విషయాన్ని క్రొత్త ప్రదేశాల పట్ల వారికి భారాన్ని కలిగించాలి. సైమల్టేనియస్లీ అన్యుల యొక్క రక్షణ గురించినటువంటి విషయాలను కూడా వారికి తెలియచేయాలి. ఉదాహరణకి నేను మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఈరోజు మీ సంఘంలో ఎక్కడైతే ఉంటున్నారో మీ సంఘాలన్నింటినీ మీరు ఒకసారి గుర్తు చేసుకుని మీ సంఘాలందరికీ, అంటే పాఠం లేట్ అయినా కూడా ఈ విషయం మీరు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. మీ గ్రామంలో, మీ చర్చి ఉన్న ప్రదేశంలో రక్షణ పొందని వారు ఎంతమంది ఉంటారు? సుమారుగా చెప్పండి, ఒక 100 మంది అనుకుందాం. స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, లెక్క విభజించండి. వీళ్ళ క్యాఫీ, వాళ్ళ క్యాఫీ అనుకుందాం. పిల్లలు ఎంతమంది, పెద్దలు ఎంతమంది? ఈ స్త్రీలలో పిల్లలైన వారు ఒక 25 మంది, పెద్దలైన వారిలో పిల్లలైన వారు మరొక 25 మంది అనుకుందాం. అంటే మీరు ఇప్పుడు 4 భాగాలను లెక్క వేసుకున్నారు. ఈ 4 భాగాలలో ఏ రకాలైనటువంటి వ్యక్తులు ఆ సంఘంలోనికి రావాలని నువ్వు కోరుకుంటున్నావు, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ విజన్. అది నేర్పించాలి. ఇదిగోండి, పలానా కుటుంబం, పలానా డోర్ నెంబరు, పలానా పేట, పలానా వీధి, పలానా ఆయన, పలానా ప్రెసిడెంట్ కుటుంబం, పలానా ఎమ్మెల్యే కుటుంబం. యూ షుడ్ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇట్. దయచేసి గమనించండి, మత మార్పిడి చేయొద్దు. ఎక్కడ కూడా క్రైస్తవ్య మత మార్పిడి కానే కాదు, మార్గము మార్పిడి చేయటం, మతాన్ని ప్రకటించడం అనేటువంటి భావంతో మతోన్మాదులు అనేటువంటి వ్యక్తులు కొంతమంది, వారికి బొట్లు పెట్టాలి, ప్రసాదం తినిపించాలి, బైబిల్లోంచి విషయాలు చెప్పాలి అని కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఆ విషయాలను ఎప్పుడూ కూడా మీరు ఆలోచన కలిగి ఉండద్దు. వారికి కౌంటర్లు వేయటం, సమాధానం చెప్పడం మన పని కాదు. మీరు నమ్మిన విశ్వాసాన్ని మీరు ప్రకటించుకుంటూ వెళ్తారు. ఈ విషయాలలో వారికి ఎవరెవరు ఉన్నారో అనేది మీరు చూసుకోవాలి. వారి కొరకు మీరు భారం కలిగి ప్రార్థన చేయండి. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోవాలా, సువార్త చెప్పాలా వద్దా, అదని తర్వాత నడిపింపు. యూ షుడ్ హ్యావ్ ద కాన్సెంట్. వాళ్ళందరినీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఇదిగో ఈ వ్యక్తులు అనే విషయం నీకు అవగాహన కలిగి ఉండాలి. దానిలో నీకు ఎంత స్పష్టంగా కనపడుతుంది అంటే దేవుని యొక్క పని, పిలుపు. మరి ఇంకొక మాట చెప్తాను, వాళ్ళల్లో మీకు ఆలోచించడం ఏ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, పలానా పనులు చేసేవాళ్ళు దేవుని మందిరంలోకి రావాలి. వ్యవసాయ పని ఎంతమంది, వ్యాపారం ఎంతమంది, వ్యవహారం ఎంతమంది, ఉద్యోగాలు ఎంతమంది, యూ షుడ్ హ్యావ్ ఎ లిస్ట్. వాళ్ళల్లో ఏ కమ్యూనిటీ దేవతలను ఆరాధిస్తున్న వారు ఎవరెవరు ఉన్నారు, ఇదిగో పలానా వాళ్ళు, పలానా వాళ్ళు, పలానా వాళ్ళు, రైట్. వీళ్ళల్లో ఏ రకమైనటువంటి మంచి స్వభావం కలిగి సహాయ ధర్మం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళు 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 వీళ్ళు. శత్రు ధర్మం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ప్రధానికి కాంట్రవర్సులు, ఊరికడుసుడు, తిరుగుబాటు, లిస్ట్ 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 లిస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు ప్రేయర్ పాయింట్స్ పెరుగుతాయి, వాళ్ళ కొరకు నువ్వు దృష్టి కలిగి ఉంటావు, ఆ బట్టలు నీకు భారం కలుగుద్ది. ఆ జనము ఆ వయసులో ఇంత వయసు కలిగిన వారు, ఇలాంటి ఉద్యోగం చేస్తున్న వారు, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు, ఇలాంటి పనులు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు, దేవా నీవు ఈ మందిరంలోనికి నీ మందిరంలోనికి నడిపించుకో, ఇప్పుడు నీకు భారం కలుగుద్ది, స్పష్టత వస్తుంది, ప్రార్థన పెరుగుద్ది, ఎప్పుడు కూడా వాళ్ళని చూసినప్పుడు నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించవు, నీ ప్రవర్తన సరిచేసుకుంటావు. మూడో విషయం, పూర్తి కాలపు పని కొరకు సమర్పణ, త్యాగము, పిలుపు ఇప్పుడే నిర్ధారించబడతాయి. నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అయినటువంటి పరిచర్య క్రమం క్రమంగా వారు లోపలికి వస్తూ ప్రతి విషయాన్ని వారు నేర్చుకుంటూ ఉండగా వాళ్ళకి ఫుల్ టైం అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఫుల్ టైం అనగానే ఉద్యోగాలు విడిచిపెట్టేయటం లేదా అన్నది కాదు, ఎక్కువ సమయము, మోర్ టైం, ఎక్కువ కాలము దేవుని పనికి వినియోగించబడేటువంటి ఆసక్తి పెంచుతాడు ప్రభు. అది పెరుగుద్ది. అది పెరుగుతుండేటప్పుడు ఆ పూర్తి కాలానికి ఏది వదిలిపెట్టాలి, ఎంత వదిలిపెట్టాలి, ఏ కాలం వచ్చి పని చేయాలి, ఎలాంటి విషయాలలో నేను నా పని చేయడానికి సిద్ధపడగలుగుతున్నాను, ఏ పని విషయంలో నేను నైపుణ్యతలోనికి వస్తున్నాను, నేను ఆ విషయాలలో నేర్పరితనంగా పనిచేయగలుగుతున్నాను, ఏ విషయం నా నాయకత్వం నాకు ప్రతిదీ అప్పచెప్తుంది, ఆ విషయాలన్నిటి మీద వారు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ని తెచ్చుకోగలగాలి. ఇక్కడే వాళ్ళు ఉద్యోగాలు విడిచిపెట్టాలా లేకపోతే ఇంకేదైనా పనులు మానాలా అనేటువంటి సమర్పణ ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ మనం దాన్ని గమనించాలి, ప్రార్థన చేయాలి. పొరపాటును కూడా మీరు వాడిని వదిలేయండి అనే పదం కన్నా వాళ్ళకి దేవుని చేత ప్రేరేపించబడటానికే మనం సిద్ధపరచబడాలి. నెంబర్ 4, వ్యక్తిగతమైనటువంటి కుటుంబం సెల్ఫ్ కట్టుకోవాలి, పర్సనల్ లైఫ్ కట్టుకోవాలి, రెండోది ఫ్యామిలీని కట్టుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళని పోషించడానికి కూడా శ్రమ పడాలి. దీన్ని మళ్ళీ సపరేట్ చేయడానికి కుదరదు, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా నన్ను నేను కట్టుకోవడం సంఘంలో నేర్చుకుంటాను, ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, సహవాసం ద్వారా, సేవకుని మాదిరి ద్వారా, కుటుంబం ద్వారా, రెండోది శ్రమల ద్వారా. ఈ ద్వారా ఫ్యామిలీని కూడా కట్టుకోవాలి. ఫ్యామిలీ బిల్డింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సంఘాన్ని నువ్వు నీ వ్యక్తిగత జీతాన్ని కట్టేసుకుని నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభు ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి చాలా విషయాల్లో మనం ఎలా ఉన్నామనేది పరీక్షించుకోవాలి. వాళ్ళని రక్షించాలి, ప్రతిసారి కూడా వారికి కావాల్సినటువంటి కాపుదలు ఇవ్వాలి, వారిని పోషించాలి. సంఘాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎలా అయితే ఉండదో సంఘములో వచ్చిన వారిని నీవు కూడా నిర్లక్ష్యం చేయడానికి కుదరదు. నేను చర్చిలోకి వచ్చేసాను, నువ్వు ఎలా పోతే పో, మీ పుట్టింటికి పో, నాకు సంబంధం లేదు, కాదు, నువ్వే పోషించాలి. దాన్ని ఎలా పోషించాలో దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి పరిస్థితానికి కొన్నిసార్లు పనిచేయాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. నిజంగా ఒక మాట చెప్తాను, చాలామంది పూర్తి కాలపు పని అనేటువంటి సోమరిపోతుల్ని నేటి దినం సంఘం పోషిస్తూ ఉందని చెప్తాను. నేను సోమరిపోతుల్ని పోషిస్తున్న సంఘం, దయచేసి సంఘ కాపరిగా నీ చేతికి వృత్తి ఉంటే దయచేసి నువ్వే పని చేస్తున్నావు ఆ పనిలో ఉండు, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, కొద్ది కాలం నేర్చుకోవడానికి ఖాళీగా ఉండు, కానీ నేర్చుకుంటే ఏదో ఒక పని చేయి. పని చేస్తూనే ఆ పనిలోనే నీవు క్రీస్తు కొరకు రాయబారిగా, క్రీస్తు కొరకు సాక్షిగా, క్రీస్తు కొరకు నాయకుడిగా, క్రీస్తు సంఘానికి నడిపించడానికి దేవుని పిలుపుని నువ్వు పొందుకోవాల్సి ఉంటుంది. గమనించండి, ఈ రకమైనటువంటి పరిచర్య కూడా కొన్నిసార్లు ప్రభు నడిపిస్తాడు, దాన్ని సిద్ధపరచబడాలి. ఐదో విషయం చెప్తున్నాను, చాలామంది ఇక్కడ లోపల బయట చాలా పోరాటాలు ఉంటాయి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క నాయకుడిగా మారడానికి సిద్ధపడుతున్న సమయంలో ఇన్ అండ్ అవుట్, లోపల బయట విపరీతమైన పోరాటాలు ఉంటాయి. సొంత వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, కుటుంబం అసహించుకుంటుంది, చుట్టాలు చీప్గా చూస్తారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే తలగొట్టేసినట్టు ఉంటుంది. ఏంటి అమ్మా మీ ఆయన అని అడిగితే మా ఆయన సేవ అనలేము, అడుక్కుంటాడా పాస్టరా సజ్జేస్తాడా అంటారని గేలి వార్తలు, రకరకాల భయాలు ఉంటాయి, రకరకాల చింతలు ఉంటాయి, రకరకాల వేదనలు ఉంటాయి. ఎన్ని ఉన్నా ఎన్ని పరీక్షలన్నింటిలో నిన్ను సంపూర్ణం చేయటానికే దేవుడు. ఈరోజు నవ్విన వాడు రేపటి దినము దేవుడిని తలను కొమ్మును ఘనతను హెచ్చించినప్పుడు సిగ్గుపడతారు, అయ్యో మేము అనవసరంగా నోరు జారామనుకుంటారు. లేదు, ఆఖరి కాలం కాబట్టి వాళ్ళ హృదయాలు దేవుడు తెరిచి మీరు ఎంచుకున్న పని మంచి పని, జీవితంలో ఎంక ఉండడానికి దగ్గరికి వెళ్ళక్కల, దేవుడి దగ్గర ఉంటే కనుక దేవుడు చూసుకుంటాడు, వెళ్ళిపోండి అని చెప్పే స్థాయికి వాళ్ళు ప్రేరేపించబడతారు. కాబట్టి లోపల బయట నీకుండేటువంటి పోరాటాల్లో, శ్రమలో, పరీక్షలు అన్నింటిలో కూడా నిన్ను సంపూర్ణంగా సిద్ధపరచడానికి నీ కాపరి నాయకత్వం కింద పనిచేయాలి. దేవుడు వారితో మాట్లాడతాడు, వారికి నేర్పిస్తాడు, నిన్ను ఎలా సెట్ చేయాలో, నిన్ను ఎలా సిద్ధపరచాలో, నిన్ను ఎలా క్రమపరచాలో, నిన్ను ఎలా బెండలు తీయాలో, ఇవన్నీ అక్కడ నేర్పించబడతాయి. ఆ వర్క్కి నువ్వు ఎప్పుడైతే అప్పగించబడే కొద్దీ సంపూర్ణతలకు మారుతావు. నెంబర్ 6, ప్రతి విధమైన తలాంతులు కూడా మెరుగుపరచబడతాయి. ఆల్ ద టాలెంట్స్. కొన్నిసార్లు తలాంతులు ఉంటాయి, ఎలా వాడాలో తెలియదు. అవి సంఘం నేర్పిస్తుంది, కాపరి నేర్పిస్తాడు, బోధకుడు నేర్పిస్తాడు, నాయకుడు చూపిస్తాడు, ఆత్మదేవుడు మీకు అన్ని విషయాలను ప్రత్యక్షిస్తూ నేర్పించుకుంటూ వెళ్తాడు. అది తెలియకపోవటం వల్ల చాలామంది ఏవో ఆత్మ సంబంధమైన 2-3 వరాలు లేక దేవుని కృపను బట్టి జరిగితే ఇంక వీళ్ళు పెద్ద రెవరెండ్లు అయిపోతున్నారండి, వీళ్ళు ఎవడకాడు ఒక కౌంటర్లు స్టార్ట్ చేసేస్తున్నారండి. ఎందుకంటే తెలియట్లా వాళ్ళకి ఆ విషయంలో దేవుని యొక్క నడిపింపును పొందుకోవడానికి అక్కడికి వెళ్ళి మేము గుణపరచబడాలి, వాటి అన్నిటి విషయంలో మేము బోధించుకోబడాలి అనే విషయం వాళ్ళకి ఆ తెలియదు. చెప్పేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు వినరు. అందువల్ల ఆత్మ సంబంధమైన ప్రతి విషయాలు కూడా మెరుగుపరచబడుతూ ఆత్మానుభవాన్ని పొందుకుంటూ పరిచర్య కొరకు వారు సిద్ధపరచాలి, వారు కూడా సిద్ధపడటానికి సిద్ధపడాలి. నేను ఇద్దరిని కలిపి చెప్తున్నాను, నాయకులకి చెప్తున్నాను, విశ్వాసులకి చెప్తున్నాను, శిష్యులకి చెప్తున్నాను, నాయకులుగా మారుతున్న వారికి చెప్తున్నాను, మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపరి జీవితాలు క్రింద ఉంటున్నటువంటి వారికి కూడా నేను బోధిస్తున్నాను, గమనించండి. నెక్స్ట్ 6 విషయాలను నేర్చుకుందాం. ఎలా చేయాలి ఈ పని, ఈ పని కొరకు మనం ఎలా వెళ్ళాలి, ఎలా చేరాలి అని ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకోవాలి. మొదటిది ఏంటంటే, ఒకే రకమైనటువంటి భారం కలిగిన వ్యక్తుల్ని, దైవ సంకల్పంలో ఉన్న వ్యక్తులందరినీ సమీకరణ స్టార్ట్ చేయాలి. అంటే లైక్ మైండెడ్ పీపుల్ని గ్యాదర్ టుగెదర్ ఒకసారి తెచ్చుకోవాలి. అంటే నేను చేయాలనుకుంటున్నటువంటి పనికి కావలసినటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు కొంతమందితో దేవుడు అక్కడక్కడక్కడక్కడ కొంతమంది పెడతాడు. నీ దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ నీ దగ్గర ఉండదు. అందరినీ కలిపి పనిచేస్తాడు శరీరం కదా, దేవుడు అద్భుతంగా పనిచేస్తాడండి అలాంటి వాళ్ళతో. మనం ఏం చేయాలంటే అలాంటి ఒకే భారం కలిగిన వ్యక్తులందరినీ గుర్తించి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని మన దగ్గరికి తెచ్చుకోవాలి. మనం వాళ్ళకి, వాళ్ళ దగ్గర మనకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి, బ్రెయిన్ డ్రెయిన్ అనేది జరగాలి. ఇది రెండు పక్కల జరగాల్సిన పని. సో అప్పుడు మనకు అర్థమవలసింది ఏంటంటే, ఓహో అందుకోసం నేను అక్కడికి వెళ్ళాను, నాదంతా వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళదంతా నేను తీసుకుంటాను, ఇద్దరం కలిసి పనిచేస్తాం, ఇద్దరు ఆయన కింద ఉంటాం, నా పని నాదే, ఆయన పని ఆయనదే, ఆ ఇద్దరం కలిసి ఆయనతో కలిసి ఉంటాం. అట్లా ఇద్దరు నలుగురు 8, 8, 16 ఈ ప్రపంచం అంతటితో కలిసి పనిచేసే అనుభవము, సమీకరణ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఇతరులతో పాటు కలిసి పనిచేయటం అనేది చాలా కష్టమైన పని అలాంటి, ఎందుకంటే కష్టమైన పని ఎందుకు అని అంటున్నానంటే, ఇది దేవుని యొక్క సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు నీ ముందు కనపడతారు, వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, కానీ నీ హార్ట్ ఎక్స్టెండ్ అవ్వదు. వాళ్ళు వచ్చి నాతో పనిచేయాలనుకుంటారు, కానీ నా హృదయం వాళ్ళతో పనిచేయాలని ఉండదు. కానీ నేను పనిచేయాలనుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మ తీవ్రత, ఆత్మస్థాయి, ఆత్మలో వారికి ఉన్నటువంటి పరిణితి, ఆ వాక్యములో వారి జీవిత సారాంశమైనటువంటి లక్ష్యము, నేను వెతుకునే వేరే ఉంటాయి, నన్ను వెతుకునే వాళ్ళు వేరే ఉంటారు. కానీ నేను బోత్ సైడ్స్ బ్రిడ్జ్లా పనిచేయాలి. నేను ఇన్ ఎ సెన్స్ ఆలివ్ గ్రీన్ కాదు, మీరు, మీ కాపరులు ఎవరైనా సరే బ్రిడ్జ్లాగా కనపడి వారికి వీరికి అనుసంధానించబడుతూ చక్కటి పద్ధతిలో సమీకరణగా కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. మొదటిది. రెండవ విషయం ఏంటంటే, నాయకులను నాయకత్వాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఇక్కడే నాయకులని మనం గుర్తించగలుగుతాం. అందరూ సేవకులు అనుకుంటారు, అందరూ వాక్యం మాట్లాడగలిగినంత మాత్రంలో సేవకులు ఎవరు, అందరూ ఉపన్యాసాలు చేయగలిగినంత మాత్రంలో వాళ్ళు దేవుని శిష్యులు ఎవరు, అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నంత మాత్రంలో, చర్చలు కలిగి ఉన్నంత మాత్రంలో వాళ్ళు దేవుని యొక్క సేవకులు మారరు. వాళ్ళు కేవలం కమర్షియల్ ప్రాస్పరిటీ ప్రీచర్స్. కమర్షియల్ అని ఎందుకు అంటున్నారంటే, వాళ్ళు అబ్సల్యూట్లీ దే వాంట్ మనీ, హౌ టు మేక్ మనీ, డబ్బుని ఎలా తెచ్చుకోవాలి, ఎలా దీవెన పొందాలి, నీకు ఇస్తున్నట్టే చూపిస్తూ వాళ్ళని వాళ్ళు ఎలా దోచుకోవాలి అన్నదే ఉంటుంది అక్కడ. కానీ నిజమైన నాయకుడు క్రీస్తు ప్రాణం పెడతాడు, వీళ్ళు ఏంటంటే మీ ప్రాణాలు తీసుకెళ్తారు. అందుకనే ప్రాణం పెట్టే వ్యక్తి ఎవరో, ప్రాణం పోతే పెట్టి పంపించే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి చాలామంది. తెలుసుకోకపోతే స్థానికంగా నీ కాపరి నేను విడిచిపెట్టి ఎక్కడో పెద్ద చర్చి కట్టాడు, పెద్ద షెడ్ ఉంది, వర్షం తాడదు, బస్సు వస్తుంది, చచ్చితే పెట్టి వస్తుంది, బర్త్డే కేక్ వస్తుంది, కత్తి వస్తుంది అనుకుంటే రేపటి దినం చల్లగా సస్తావు, జాగ్రత్త, నులివెచ్చని స్థితికి పోతావు. నీకోసం ప్రాణం పెట్టే వ్యక్తి, దేవుని పిలుపుని పట్టుకుని వచ్చినటువంటి సేవకుడు, కాపరి, నీకు బాప్తిజం ఇవ్వడానికి శ్రమపడి నీ జీవితాన్ని నిలబెట్టడానికి కన్నీరు కార్చి ఎన్నో కాలం దేవుని కొరకు విశ్వాసంతో బ్రతికిన వ్యక్తి ఉంటాడు. చూసుకోండి వారితో మనం. అందుకనే మంచి నాయకత్వాన్ని గుర్తించాలి, మంచి శిష్యుడిగా ఉన్నాడో లేదో చూసుకోవాలి. ఎవ్రీ లీడర్ షుడ్ బి ఎ గుడ్ సర్వెంట్. వితౌట్ సర్వెంట్షిప్ లీడర్షిప్ రాదు. అందుకే సర్వెంట్ లీడర్షిప్ అంటారు, యేసు ప్రభు వారు నేర్పించిన దాన్ని. అందుకనే ఆ సర్వెంట్షిప్ ఎప్పుడైతే ఉంటుందో, నీ సేవకుడు ప్రతి సమయానికి నీకు కిందకి దిగి పనిచేయటం పనిచేయగలిగితేనే నీకు సేవకుడు. ఏ స్థితిలోనైనా కిందకి దిగలాడు, బాత్రూమ్ కడగడానికి కానీ బెడ్రూమ్లో పరిపేయడానికి కానీ రెడీ అవ్వాలంతే. ఏ పని వడ్డించడం దగ్గర నుంచి కానీ ఎంగిలెత్తడం వరకు నీ పాస్ట్ నీతో పాటు కిందకి దిగి పనిచేయాలి. ఖద్దరు నలక్కుండా, లెనిన్ నలక్కుండా, నుంచిని గట్టు మీద మేస్త్రిలాగా నీ కిందకి దేవుడు ఆ మనుషులందరినీ ఏర్పాటు చేస్తే ఆ దీనత్వం కూడా నీకు కనపడుతుంది, దానిలో కూడా గర్వం ఉండదు. దానిలో కూడా గొప్పతనం ఉండదు. దానిలో ఆ పనిని నువ్వు బాధ్యతగా తీసుకుంటావు, అది నా ధర్మము, నా సంఘము, నా శరీరము, నా కుటుంబము, నా స్థలము, నా ఇల్లు అనిపిస్తుంది నీకు. దేవుని ఇంటిలో నమ్మకత్వం. అలాంటి నాయకులను, శిష్యులైనటువంటి నాయకులను చక్కగా ఎంపిక చేసుకోవాలి. అలాంటి వారి విషయంలో మంచి ఒప్పుకోలు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎంచుకున్నటువంటి నాయకత్వం నిన్ను క్రీస్తు రూపంలోకి తీసుకొస్తుందా, లేక క్రీస్తు పరిపూర్ణతలోకి తీసుకొస్తుందా, లేక క్రీస్తు పోలికతో ఆ ప్రదేశంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారా, వారు దాసుని స్వభావం ధరించుకున్నారా, వారు సాత్వికులై ఉన్నారా, ఆయా పరిస్థితుల మధ్య దేనికి కూడా ఆశ అపేక్ష లేకుండా ప్రభు కొరకు ఆశ కలిగి ఉంటున్నారా, ఇలాంటివన్నీ మనం పరీక్షించుకుంటూ మంచి నాయకత్వాన్ని ఎదురు చూడాలి. ఆయా మూడో విషయం, సహోదర ప్రేమలో చక్కటి ప్రణాళికలతో మంచి గురి దర్శనం కలిగి పనిచేయడం నేర్చుకోవాలి. ఇది చాలా నిబద్ధతతో జరగాల్సిన పని. సహోదర ప్రేమ విషయంలో దేవుని వాక్యం నిందిస్తుంది కదా, నేను చర్చిలోకి వచ్చేటప్పుడు మా చర్చిలో సహోదరులందరితో నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నా రక్త సంబంధితో నేను సమాధాన పడను, మా తమ్ముడికి నాకు సెటిల్మెంట్ ఉండదు, మా నాన్నగారికి నాకు గొడవలు ఉంటాయి, మా అక్కకి నాకు విభేదాలు ఉంటాయి, మా ఆడపడుచుకి నాకు పెద్ద గొడవలు ఉంటాయి, కానీ చర్చిలో మాత్రం నేను అందరికీ కావాల్సిన అన్నయ్యని తమ్ముడిని బ్రదర్ని, నథింగ్ డూయింగ్, కుదరదు. అంటే సహోదర ప్రేమ విషయంలో నేను ఎలాంటి స్థాయి దర్శనం కలిగి పనిచేస్తున్నానో నాతో నా రక్త సంబంధపు పద్ధతులు అన్నిటితో కూడా నేను సంబంధం కలిగి ఉంటాను. కొన్ని సందర్భాలలో వాళ్ళు నిన్ను వెలివేయచ్చు, కొన్ని సందర్భాలలో వారు నిన్ను తృణీకరించవచ్చు, కొన్ని సందర్భాలలో వాళ్ళు నీ దగ్గరికి రావడానికి, నువ్వు వాళ్ళ దగ్గరికి రావడానికి వాళ్ళు అంగీకరించకపోవచ్చు. బట్ ఆ రకమైనటువంటి ఎక్స్క్లూడెడ్ కండిషన్ చూపించి రక్తబంధుత్వానికి ఆత్మబంధుత్వానికి మధ్యలో నువ్వు రక్తబంధుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ దీనిలో ఉండకూడదు, అలాగని ఆత్మబంధుత్వంలోకి వచ్చిన తర్వాత రక్తబంధుత్వానికి తిక్కిగా పట్టుకోకూడదు. అందుకే ఎవడు నా తండ్రి, ఎవడు నా సహోదరుడు అని చెప్తూ ఆ కింద మాటలు ఉంటుంది, ఆ తల్లినైనను తండ్రినైనను ఇంటినైనను భూములైనను పిల్లలైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే కుదరదు అన్నాడు. అందువల్ల ఈ రెండింటికి బ్యాలెన్స్డ్ లైఫ్ని నువ్వు గురి కలిగి దర్శనంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అవసరమైతే అందరిని విడిచిపెడతావు, అవసరమైతే అందరితో పాటు కలిసి ఉంటావు, ఎవరితోనూ విభేదం ఉండదు, ఎవరి దగ్గర గొడవ ఉండదు, అందరితోనూ సమాధానంగా ఉంటాం, అందరితోనూ ప్రేమగా ఉంటాం. బైబిల్ నియమము యేసుక్రీస్తు చేసిన పని 30 ఏళ్ళు అదే చేశాడండి. 30 సంవత్సరాలు తన ఇంట్లో ఎలా ఉన్నాడు, ఒక్క ప్రసంగం లేదు కానీ అందరినీ సమాధానంగా. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా యేసుప్రభుని అంగీకరించి శిష్యులుగా తయారవ్వాలి చూసారా, ఇంటి బయట వాళ్ళని ఆయన వాడుకున్నాడు. కానీ యాకోబు రాసిన పేపర్ చదివితే, యాకోబు పుస్తకం చదివితే ఎంత చక్కగా ప్రభువు యొక్క జీవితాన్ని యాకోబు ఎంత పర్ఫెక్ట్గా వివరించాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. నాలుగో విషయంకి వస్తున్నాను, పరలోకాన్ని కేంద్రంగా ప్రభు కొరకు భూమిని సంపాదించాలి. కేంద్రమేమో పరలోకం, సంపాదించలేదు భూమి. అంటే అడుగుపెట్టు జనములన్నింటినీ నీకు స్వాస్థ్యంగా ఇస్తారా, కుమారుడు ముద్దు పెట్టుకోండి అన్నాడు కదా. అందువల్ల కుమారుని ద్వారా స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి, అంటే ఏ ప్లేసెస్కి నువ్వు కొత్తగా వెళ్తే, ప్రభువా ఇక్కడ నేనేమైనా శిష్యుడిగా ఉండాలా, ఇక్కడ నువ్వేమైనా నన్ను ఉంచుతావా, ఈ ప్రదేశంలో నా పని ఏమైనా ఉందా అని అన్ని టైంలు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలండి. ఆ రకమైనటువంటి మంచి పరిస్థితుల్లో పరలోక కేంద్రంగా ప్రభు కొరకు భూమిని సంపాదించుకుంటూ ఉండాలి. ఒక సందర్భంలో ఒక చోటకు వెళ్ళినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు ఆ విషయం, ప్రభువా ఈ ప్రదేశం పట్ల నీ ఉద్దేశం ఏమైనా ఉంటే నాకు, నేను ఏమైనా చేయాలంటే చెప్పు ప్రభు అని అంటే వెంటనే ప్రభుత్వం వినపడింది, నీ పని ఇక్కడ ఉంది, ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉంటావు అన్నాడు. అవకాశమే లేదు నేను ఉండడానికి, అసలు అవకాశమే లేదు, ఎవ్రీథింగ్ వాజ్ ఫినిష్డ్, నా వెహికల్ రెడీగా ఉంది, నా డ్రైవర్ రెడీగా ఉన్నాడు, నేను వెంటనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, నేను వేరే వెహికల్లో వచ్చాను, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ప్రభు అన్నాడు కదా అని నేను వెంటనే నవ్వుకుని మనసులో, ప్రభువా ఈరోజు నీ కార్యం నేను చూస్తాను, నీ అద్భుతం నేను చూస్తాను, నువ్వు నాకు చెప్తున్న మాట నాకు అర్థమైపోయింది, కాకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా తెలుసు కాబట్టి అందరూ ఏంటంటే అన్న వెళ్ళిపోతాడు అన్నట్టు రెడీ చేస్తున్నారు, కానీ నేను ఉండిపోతానని నువ్వు చెప్పావు కాబట్టి ఐఎమ్ రెడీ రాడ్, ఆమె నీకు అందుబాటులో ఉన్నాను చూసుకో, వాడేసుకున్నాను అన్నాను. ఆ రాత్రి వెహికల్ స్టార్ట్ చేశాడు, వెహికల్ స్టార్ట్ అయింది, కార్ లోపలికి వెళ్ళిపోయాడు, పసగారు ఎక్కండి అన్నాడు. నేను కూడా నమ్మకంగా దేవుని కొరకు నేను ఆలోచిస్తూనే సంతోషంగానే, ఓకే సార్ అందరికీ వందనాలు చెప్పాను, వీడుకోలు అయిపోయినాయి, నాకు ఇవ్వాల్సిన ఆ రాత్రి భోజనం నాకు ఇచ్చేసారు, నేను అది పట్టేసుకున్నాను, లోపలికి వెళ్ళి కూర్చున్నాను. వాడు గేర్ వేస్తున్నాడు, గేర్రు పట్టల బండి స్టార్ట్ అయిపోయింది, కార్ గేర్ పట్టలేదు అన్నాడు. సార్ మీ పాస్టర్ గారు దిగండి ఒకసారి చూద్దాం అన్నాడు. దిగాను, ఇంజిన్ ఆఫ్ చేశాడు, మళ్ళీ న్యూట్రల్ చేశాడు, కొంచెం ముందుకెళ్ళాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ గేర్ వేస్తుంటే గేర్ పట్టలేదు బండి. సార్ ఏదో ప్రాబ్లం అయినట్టు ఉంది సార్ అన్నాడు. నేను నవ్వుకుంటూ దిగిపోయాను, ఎందుకంటే నాకు తెలుసు నేను ఉండిపోతానంటే వేరే పరిస్థితి, ప్రభువు పని ఉంది అనే విషయం నాకు తెలిసినప్పుడు నేను ఆ ప్రదేశంలో ప్రభు పనిని నేను సంపాదించుకోవాల్సిన పని. సో ఒక అరగంట ట్రై చేశాడు, తెలిసాడు, సార్ మనం వెళ్ళలేదు సార్, చీకటి పడిపోతుంది, ఉండిపోదాం సార్ ఈ నైట్కి అన్నాడు. ఓకే ఓకే, దేవుని చిత్తం ఆల్రెడీ నాకు తెలుసు, ఓకే. వెంటనే ఆ పాస్ గారు చెప్పారు, పాస్ గారు మరి రాత్రి నేను ఇక్కడ ఉండడానికి మీరేమీ నాకు సహాయం చేయదు, కానీ పిల్లలందరినీ పిలవండి, చిన్న అనౌన్స్మెంట్ చేయండి, 7:30 8 భోజనాలు చేసి అందరం వచ్చేయమనండి. 11:30 వరకు మనం ప్రార్థన చేసుకుందాం. కొన్ని మాటలు మీకు నేర్పించడానికి దేవుని చిత్తమై ఉంది. నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను అన్నారు. అంటేనే ఆయన అంతకంటే నా పాస్టర్ గారు అని చెప్పి 3-4 చర్చిలకు ఫోన్లు చేసి, అన్న ఇక్కడున్నాడు వచ్చేయండి రా అన్నాడు. మొత్తం సమూహంగా వచ్చారు. ఆ రాత్రి మేడ మీద మైకులు కట్టి దేవుని వాక్యం ప్రకటించాను. ఆ ఊర్లో మేడ మీద 4 బాకాలు కట్టేటప్పటికి వర్తమానం చుట్టూ వెజ్జలింది. అందరూ విని మరుసటి రోజు ఉదయాన్నే నేను ఆ కారు ప్రభు అయిపోయిందా పని అంటే అయిపోయింది, నా పని అయిపోయింది వెళ్ళిపోన్నాడు. కారు అంటే స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోన్నాడు. అర్థమైపోయింది అంటే ఆ డ్రైవర్ని లేపాను. లేచాడు, సార్ మెకానిక్ రావాలండి, మెకానిక్ అక్కడ స్టార్ట్ చేయలిపోద్దాను. వచ్చాడు, కారు స్టార్ట్ చేశాడు, ఫస్ట్ గేర్ వేసాడు, చక్కగా స్టార్ట్ అయిపోయింది. అయ్యగారు స్టార్ట్ అయిపోయిందండి, అయిపోద్ది నాకు తెలిసిపోదండి. ఆ రోజు నాకు వీడ్కోలు ఎవరు ఇచ్చారో తెలుసా? సంఘాలు కాదు, అన్యులు ఇచ్చారు. ఆ రాత్రి మెసేజ్ విన్న వాళ్ళు అందరూ వచ్చారు కారు దగ్గరికి. అందరూ లైన్లో నిలబడి, అయ్యా రాత్రి నువ్వు చెప్తున్న విషయాలు మా జీవితాన్ని సరిచేశాయి, మా ఆలోచన విధానాన్ని సరిచేశాయి. ఇప్పటి వరకు ఈ పాస్టర్లు ఈ క్రైస్తవులు చేస్తున్న పనులను మీరు చెప్పిన విధానాన్ని బట్టి సంపూర్ణత ఏంటో మేము నేర్చుకున్నాం, పద్ధతి విధానాలు నేర్చుకున్నాం, క్రమాన్ని మాకు నేర్పించారు, చాలా సంతోషం అండి, మీరు మా ఊరు వస్తూ ఉండండి అన్నారు. ఇప్పటికీ ఆ ఊరికి నాకు చుట్టరికం కంటిన్యూ అవుతుంది. ఆ ఇంటిని కేంద్రంగా చేసుకుని ఆ స్థలాన్ని నేను సంపాదించుకున్నాను. దేవుని దర్శనం మీకు ఆ రీతిగా ఉంటుందన్న విషయం గమనించండి. 5వ విషయం చెప్తున్నాను, లోతైన వాక్యంలో విశ్లేషణతో పాటు ప్రతి బోధకు కావలసిన సిద్ధపాటుని వాళ్ళు నేర్చుకోవాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత వారు నేర్పించేటువంటి పద్ధతి ఏంటంటే లోతైన విశ్లేషణ. వాక్యం పాస్గా చెప్పేశారు, వాక్యం అయిపోయింది, సంఘమంతా వెళ్ళిపోయారు. శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చుకొచ్చినేవారు. ప్రభువా దాని సంగతి ఏంటి మాకు వివరించనేవారు. అలాగే సేవకులు మీతో మాట్లాడేటప్పుడు ఈరోజు మీరేం అర్థం చేసుకున్నారు, మీకేమి వివరణ వచ్చింది, ఏ విషయాలు మీకు కన్వే అయ్యాయి, ఏమి అవ్వలేదు, దేవుని ఆత్మ చెప్పిన సంగతి స్పష్టంగా మీరు అందుకున్నారా లేదా, ఏ వ్యక్తికి ఏ రకంగా అర్థమయ్యింది, ఇవన్నీ నాయకులతో పాటు అంతరంగ శిష్యులు ఆ ప్రదేశంలోకి వచ్చేటువంటి ఆ నాయకులైతున్న వారు నేర్చుకోవాలి. అంతేగాని సొల్లు మాట్లాడుకోవటానికి ఆ ప్రదేశం కేటాయించబడకూడదు. ఏంటి దేవుని మాట? ఆ దేవుని మాటకు నీ జీవితంలో మార్పు. చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి విషయాల్లో దేవుడు మాతో మాట్లాడాడు, సూపర్ డోపర్ గేపర్ అంటారు, ఆ తర్వాత బతుకు మారదు. అలాంటి వాళ్ళు కాదు, ఈ లోటాల్లో సప్పుడు చేసే చెంచాలు కాదు, పర్ఫెక్ట్గా దేవుని కొరకు నేర్చుకునేటువంటి శిష్యత్వ పరిచర్య అక్కడ ప్రారంభమవుతుంది. మరి ఆఖరుగా 6వ విషయం ఒకటి చెప్తున్నాను, గమనించండి. సమస్యల కంటే సమాధాన హృదయంలో ఎప్పుడు కూడా స్వచ్ఛత నాణ్యతతో స్వరూపాన్ని మార్చుకోవడానికి సిద్ధపడతాడు దేవుని సంఘంలోకి చేరిన ఆత్మ సంబంధమైన వ్యక్తి. మళ్ళీ చెప్తున్నా, సమస్య కంటే సమాధాన హృదయంతో స్వచ్ఛతతోనూ నాణ్యతతోనూ స్వరూపాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళని మనం మార్చాల్సింది ఏంటంటే వాళ్ళని స్వచ్ఛంగా నడిపించాలి, వాళ్ళని నాణ్యంగా నడిపించాలి, వాళ్ళలో స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. వాళ్ళ అలవాట్లు మీరు మార్చడానికి ప్రయత్నించకండి, వాళ్ళ స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నించేయండి. ఎప్పుడూ కూడా వాళ్ళ రూపాలను మార్చడానికి ప్రయత్నించకండి, వాళ్ళ అంతరంగాన్ని మార్చడానికి ప్రయత్నించేయాలి. వాళ్ళలో కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి, వాటిని విమర్శించే కొద్దీ వాడు రెబల్గా మారుతాడు. విమర్శించక్కర్లా, వాడిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించి నేర్పించడం నేర్పించండి. అట్లాగే వాళ్ళలో స్వచ్ఛత ఉంటుంది, 100 విషయాల్లో చెడ్డవాడే కానీ ఒక్క విషయంలో వాడు నాణ్యంగా ఉంటాడు. ఆ నాణ్యత వాడికి చెప్పండి, వాడితో పాటు మీరు సహకారాన్ని తీసుకోండి, వాడిని పిలిచి పరిచర్యలు ఇన్వాల్వ్ చేయండి. వీళ్ళలో నాయకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, సేవకులు ఉంటారు, కాపర్లు ఉంటారు, వారందరితో పాటు కలిసి మనం ఈ పనిని శుభ్రతలోనికి సంపూర్ణతలోనికి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడా కూడా సమస్యలు వస్తున్నప్పుడు వారికి సమస్యలను కేంద్రంగా చేసుకుని ఎక్కువగా సమయం ప్రయత్నించేయకండి. ఇక్కడ ఒక మాట చెప్పేస్తాను మీకు, ఏంటంటే చాలామంది సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని సంగతులు అర్థమవడం ప్రారంభించిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏది నాకు కూడా అట్లా అనిపించేది, పాస్టర్ గారిని కలుసుకోవాలి, పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, పాస్టర్ గారితో మాట్లాడాలా, పాస్టర్ గారితో కొన్ని విషయాలు చెప్పేయాలా, నా గురించి పాస్టర్ గారికి అంతా చెప్పేయాలని. అక్కడ స్టార్ట్ అవుద్దండి నీ దౌర్భాగ్యం. పాస్టర్ గారికి కాదండి తెలియాల్సింది, ప్రభువుకి. పాస్టర్ గారికి నీ బ్యాక్గ్రౌండు, ఫ్రంట్ గ్రౌండు, బ్యాక్గ్రౌండు ఇవన్నీ ఎందుకండి? ఆ గ్రౌండ్లుగా తెలియాల్సింది. నీ హృదయంలో ఏముందో అది ఆత్మ చెప్తాడు. ఆత్మ ద్వారా ఆ విషయాలను తెచ్చుకోవడానికి సిద్ధపడాలి. పాస్టర్లతో మీటింగ్లు పెట్టి గంటలు గంటలు కూర్చొని సోదేసి నీ ఇంటి రామాయణం అంతా చెప్పేసి, అమ్మయ్యా తేలిక అయిపోయిందా, నీకు తేలిక అయిపోయింది, నువ్వు కక్కింది ఆ పాస్టర్ మీద ఎక్కింది, అది కంపుకోవడదు, అది వదులుకోలేక సావాలి, అది వెళ్ళి మీ పాస్టర్ గారు రాత్రిపోయి నిద్రపెట్టాడు ఆ ఆవిడతో చెప్తాడు, అలా ఆవిడ వెళ్ళి మళ్ళీ మీ సంఘంలో మళ్ళీ నలుగురు చెప్పుద్ది, ఈ పాస్టర్ గారు చెప్పిన విషయం ప్రచారంలోకి వెళ్ళిపోద్ది, పాస్టర్ నోట్లు ఎందుకు పడ్డావు అని ఏడుస్తావు రేపు పొద్దున. ఎందుకు ఈ కర్మ? ఎందుకు ఇలాంటి బలహీనత తెచ్చుకుంటావు? దయచేసి నీ గుట్టంతా దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు నిలబడ. ఇలాంటి సమస్య వస్తున్నప్పుడు సమస్యలు చెప్తున్న వాళ్ళకి స్పష్టంగా చెప్పండి, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, ఇది కాదు నువ్వు చేయాల్సిన పద్ధతి. సమస్యలు అలాగే ఉంటాయి, ముందు సొల్యూషన్ గురించి మాట్లాడు. నువ్వు ఆలోచిస్తున్న సొల్యూషన్ దేవుని దగ్గర ఉంది, దేవుని దగ్గరికి వచ్చి సమాధానం కత్తన వింటాడు. అంతేకాని సమస్యను ఎప్పుడు కూడా మాట్లాడద్దు అనే విషయాన్ని మీరు చెప్పగలగాలి. ఈ స్థాయిలో ఎప్పుడైతే మీరు దేవుని పక్షమైనటువంటి పనులు చేయటం ప్రారంభిస్తారో వారు సంఘములో ఉన్నటువంటి విశ్వాస స్థాయిలో నుంచి నెమ్మదిగా శిష్యుని స్థాయికి, శిష్యుని స్థాయిలో నుంచి నాయకుని స్థాయికి, నాయకుని స్థాయి నుంచి దాసుని స్థాయికి, దాసుని స్థాయికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ప్రభు పిలుపు నిర్ధారణలోకి వచ్చేస్తుంది. నువ్వు ఫుల్ టైమా పార్ట్ టైమా లేదా ఇంకేదైనా టైమా అనేది మనుషులు చెప్పుకునే టైం, కానీ దేవుని సమయంలోకి మాత్రం నువ్వు వస్తావు. ఆ క్రమంకి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు. డోంట్ ఫీల్ ద టైం. ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే అది కాపరి తప్పు ఉండదు, నీ తప్పు కూడా ఉంటుంది. నువ్వు నేర్చుకోకపోతే నువ్వు మాంద్యుడివి, నువ్వు మందబుద్ధి కలిగినవాడు, నువ్వు నేర్చుకోకపోతే ఎవరు తప్పది? కాబట్టి నువ్వు నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 2 విషయాలను మనం గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. ప్రభు చిత్తమే రేపు దీని కొనసాగింపుగా మరికొన్ని విషయాలను మనం నేర్చుకోవటానికి, మన హృదయాలను సిద్ధపరచడానికి దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.